సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు సర్వేశ్వరీ. ప్రణత జనతాపవర్గా కృతరణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురురూపే త్వం నమామి కామాక్షి, గురురూపే త్వం నమామి కామాక్షి. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమశివాయ, శ్రీ విష్ణురూపాయ నమశివాయ, శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థస్వామివారి దివ్య చరణాలను ఆశ్రయిస్తూ, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామివార్లకు నమస్కరిస్తూ, పరమ పావనమైన మహిమాన్వితమైన దేవీ మాహాత్మ్య ప్రవచన మహాయజ్ఞం నవరాత్రం అందులో మూడవ రాత్రిలోకి ఇవాళ ప్రవేశించాం. గత రెండు రోజులుగా చెప్పుకున్నది దేవీ మహాత్మ్యం యొక్క స్వరూపము స్వభావము. ఇది ఎక్కడి నుంచి తీసుకురాబడింది, దీని యొక్క మహిమ ఎటువంటిది అనేది మొదట్లో చెప్పుకుంటూ, సురధుడనే రాజు, సమాధి అనే వైశ్యుడు కూడాను సుమేధ అనే మహర్షిని ఆశ్రయించారు. క్రమంగా వాళ్ళకి ఆశ్రయించాలని బుద్ధి పుట్టడానికి ఏ ఏ పరిస్థితులు దారితీసే చూస్తే, ముందు కొంతకాలం ఆశ్రమవాసం, ఆశ్రమవాసంలో సత్సాంగత్యం, దాని ప్రభావం చేత వారికి ఆయన ఆశ్రయించాలని బుద్ధి పుట్టింది, దుఃఖం నుంచి బయటపడాలనే తపన పుట్టింది. అది కూడా ఈ జ్ఞానులమైన మనం కూడా ఈ దుఃఖంలో ఉన్నామేమిటనే ప్రశ్న కలిగింది. అంతేగాని మేము తిరిగి వ్యాపారం చేసుకోవాలి, నేను తిరిగి రాజ్యం పాలించాలి అని కాకుండా, వాటికి దూరమైనా మేము ఎందుకు దుఃఖపడుతున్నాం, ఇలాంటి విచారణ కలిగి గురువుని ఆశ్రయించాలని బుద్ధి పుట్టడాన్ని శుభేచ్ఛ అంటారండి. ఆధ్యాత్మిక రంగంలో సత్సాంగత్యం శుభేచ్ఛ. ఒక్కొక్కసారి శుభేచ్ఛ కలిగితే కానీ సత్సాంగత్యం లభించదు. సత్సాంగత్యం వల్ల నిజమైన శుభేచ్ఛ బలపడుతుంది. ఈ రెండూ చూపించారు. దాని తర్వాత గురువుని ఆశ్రయించడం, ఇదంతా ఒక ఆధ్యాత్మ విద్య ఎలా ప్రారంభించాలో అలాగే తీసుకువెళ్తున్నాడు. అందుకే ఇది వేదాంత విద్య, ఆధ్యాత్మ విద్య. బ్రహ్మవిదాంవరా, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన హే భగవాన్, హే జ్ఞానవాన్, మిమ్మల్ని ఆశ్రయించాం, మాకు చిత్తము స్వాధీనంలో ఉండట్లేదు, దుఃఖం కలుగుతున్నది, అందుకు దయచేసి అనుగ్రహించి ఈ విషయాన్ని వివరించమనంటే, ఈ జగత్తునంతటి మోహంలో తిప్పుతున్న ఏ తల్లి ఉన్నదో ఆవిడే అవిద్యారూపంగా నడుపుతున్నది, ఆ తల్లి విద్యారూపంగా ముక్తినిస్తున్నది. అందుకు ఇహంలో కానీ పరమార్థానికి కానీ ఆ తల్లినే ఆశ్రయించాలి అనేటువంటి ఎరుక కలిగించి, ఆ తల్లి ఉత్పత్తి ఏమిటి అంటే, ఆవిడ ఒకప్పుడు ఉత్పత్తి జరిగి తర్వాత వెళ్ళిపోయే వస్తువు కాదయ్యా, ఆవిడ నిత్య. ఆ నిత్యగా ఆవిడ చేస్తున్న పని ఏమిటంటే, జగద్వ్యాపని అయ్యే జగన్మూర్తి అయ్యే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వ చైతన్య రూపిణి అయినప్పటికీ, దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నయతి తదా లోకే, ఆవిడ దేవతల కార్యం కోసం తనని తాను ప్రకటించుకున్నప్పుడు ఉత్పన్నురాలయ్యింది అని మనం వ్యవహరిస్తాం. అప్పుడు జరిగిన ఉత్పన్నాన్ని ఆవిర్భావము అని అంటాం. ఆవిర్భవిస్తుంది ఆవి తల్లి స్వేచ్ఛయా, తన ఇచ్ఛతో ఆవిర్భవిస్తుంది. కనుక అమ్మ తన రూపం ప్రకటించడం వెనుక రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి దయ, రెండవది స్వేచ్ఛ. ఈ రెండిటితో వస్తుంది. ఆశ్రయించిన వారి మీద దయ పుడితే ఆవిడ తన రూపాన్ని ఉత్పన్నం చేసుకుంటుంది, అది కూడా తన ఇచ్ఛతో, తన ఇచ్ఛానుసారం కల్పన చేసుకుంటుంది. కనుక దయాపూర్వకమైన స్వేచ్ఛతో స్వీకరించిన దివ్యమంగళ విగ్రహం తల్లిది. ఇలా ఆవిడ ఎప్పుడెప్పుడు ఉత్పన్నురాలయ్యిందో ఆ చరిత్ర మీకు చెప్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఇది ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని మూడు చరిత్రలు ఇందులో. ఈ మూడు మొత్తం అమ్మవారి యొక్క సర్వరూపాలని చెప్పినటువంటివి. మిమ్మల్ని శ్రద్ధగా విన్నట్లయితే ఈ మూడింటిలో ప్రధానంగా మనకి రెండు కనబడతాయి. ఒకటి కథ, రెండవది స్తోత్రం. కథకి ఎంత ప్రాధాన్యమో స్తోత్రానికి అంత ప్రాధాన్యం. స్తోత్రం యొక్క రహస్యం ఏంటంటే వేదాల్లో చెప్పబడ్డ అన్ని సూక్తముల యొక్క సారాన్ని తీసుకొచ్చి ఈ స్తోత్రాల్లో పెట్టారు. కనుక ఈ స్తోత్రాలు శ్రవణం చేసినా, పఠనం చేసినా, మననం చేసినా ఈ సూక్తములు అధ్యయనం చేసిన ఫలితం లభిస్తున్నది. అంత మహిమాన్వితమైన గ్రంథం దేవీ మహాత్మ్యం. మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈరోజు నుంచి మనం గత ఏడాది పోటీ కూడా పెట్టాం. ఈ ఏడాది అలాంటి ప్రస్తావనలు నేను రాలేదు, కానీ పోటీ లాంటిది అనుకుంటే సంతోషమే. అమ్మవారి పేర్లు ఎన్నొచ్చాయి దేవీ మహాత్మ్యంలో చిట్ట చివరి వరకు పరిశీలించండి. సరిగ్గా గురువుగారు మాట్లాడడం మొదలెట్టిన దగ్గర నుంచి తీసుకుందాం. ఎవరు? సుమేధ. సుమేధ ఇక్కడ అమ్మ గురించి మాట్లాడిన దాంట్లో మనకు ప్రధానంగా ఇప్పటికీ మూడు పేర్లు ప్రధానంగా వచ్చాయి: దేవి, భగవతి, మహామాయ. జ్ఞానినామపు చేతాంసి దేవీ భగవతి హిస్సా బల దాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఇది సప్తశ్లోకిలో ప్రథమ మంత్రంగా తీసుకున్నాం. నిజానికి ఇది స్తోత్ర చతుష్టయంలో లేదు, ఋషి బోధలో ఉంది. ఋషి బోధలో వచ్చిన మాటే స్తోత్ర చతుష్టయంలోగా ఉన్నట్టుగా భావన చేసి మనం ప్రధాన శ్లోకంగా తీసుకున్నాం ఇది. ఇప్పుడు స్తోత్ర చతుష్టయం అని నాలుగున్నాయి. ఈ నాలుగింటిలో మొదటిదేదో అది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది స్తోత్ర చతుష్టయంలో మొదటిది. దీని నిండా బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలని బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం. బ్రహ్మ ఏ సందర్భంలో చేశాడో ఇక్కడ సుమేధ సురధుడికి సమాధికి చెప్తున్నాడు. సృష్టి ఆది యందు ఈ జగత్తంతా లయావస్థలో ఉంది. లయావస్థ అంటే లీనావస్థ అని అర్థం. బయటకు ప్రకటింపబడకుండా లీనమై ఉన్న అవస్థని లయావస్థ. ఎంత లయం అంటే సామాన్యమైన లయం కాదు, ప్రకృష్టమైన లయం కనుక ప్రళయం. ఈ ప్రళయావస్థలో జగత్తంతా ఏకార్ణవమై ఉన్నది. ఆ సమయంలో నారాయణ నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అప్పుడు ఆయన కర్ణ మాలిన్యంలోంచి ఉద్భవించిన రాక్షసులు ఇద్దరు, మధు కైటభ, వీరు ఉభయులు. ఉభయ రాక్షసులు బ్రహ్మగారి నిబంధన పట్టడం మొదలు పెడితే ఆయన నారాయణ నిద్రలెమ్మని ప్రార్థిస్తుంటే నారాయణుడు లేవలేదు. అప్పుడు ఆయన నారాయణ నిద్రని కాకుండా నిద్రనే ప్రార్థన చేశాడు. ఇది గొప్ప విషయం. ఏ తల్లి నిద్రారూప చైతన్యంగా ఉన్నదో ఆ తల్లిని ఒక్కొక్క ఆ చైతన్యం రకరకాలుగా ప్రకటింపబడుతుంది. నారాయణలో ఇప్పుడు ఆవిడ యోగ నిద్రగా ప్రకటింపబడుతుంది. కనుక ఆ తల్లిని ఉద్దేశించి స్తోత్రిస్తున్నాడు యోగ నిద్రారూపిణి. నారాయణుని యందు యోగ నిద్ర, నరుని యందు మోహనిద్ర. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. మోహనిద్రారూపంగా సర్వజీవుల యందు ఆవిడుంది. మోహం పెద్ద నిద్ర, అవునా కదా? నిద్రని దేన్ని వాడతారు? మెలకువ లేని స్థితి నిద్ర అంటాం. మెలకువ అంటే ఏమిటి? నువ్వేమిటో నీకు తెలియడమే మెలకువ, అంతే కదా? మామూలుగా మనం నిద్రపోతున్నా, మనం ఏమిటో మనకు తెలియదు కనుక దాన్ని నిద్ర అన్నారు. కానీ అది ముద్దు నిద్ర. అది మోహనిద్ర అంటే మన నిత్యం పోతున్నది మోహనిద్ర. అంటే బాబు నువ్వు అసలు పరమాత్మ స్వరూపుడివి అని మనకు తెలియట్లేదు కదా, ఎవరు చెప్తున్నా అర్థం కావట్లేదు కదా. అంటే మనకు ఆ నిద్ర వదలలేదనమాట. ఆ నిద్ర వదలనంత వరకు మనం మోహనిద్రలో ఉన్నటువంటి వాళ్ళమే. ఈ మోహనిద్ర నుంచి మెలకువ తెప్పించేది కూడా ఆ తల్లి. అసలు ఆ మోహనిద్రని కల్పించే ప్రపంచాన్ని నడుపుతున్న నిద్రాదేవి కూడా ఆ తల్లి. కనుక నరుల్ని మోహనిద్రతో నడుపుతున్నది, యోగ్యుల్ని మోక్షం వైపు నిద్ర నుంచి మెలకువ కల్పి తెప్పిస్తున్నది ఆ తల్లి. నారాయణందు ప్రళయావస్థలో యోగ నిద్రారూపంలో ఉన్నది ఆ తల్లి. అయితే ఆయన దగ్గర మనం మోహనిద్ర అనకూడదు, యోగ నిద్ర అనాలి. ఆయనకి జ్ఞానానికి ఎప్పుడు అవరోధం ఏర్పడదు గనక, నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడు గనక ఆయన దగ్గర యోగ నిద్రనే అనాలి. ఆ యోగ నిద్రాదేవిని బ్రహ్మగారు స్తుతిస్తున్నారు. మనందరం కూడా అనుసంధానం చేసుకుందాం. ఈ స్తోత్రం పెద్ద సూక్తం అని చెప్పుకున్నాం. ఇది రాత్రి సూక్తం అని వేదముల్లో చెప్పబడ్డటువంటి పరమార్థమంతా ఇందులో ఉన్నది. త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత. అసలు ఈ శ్లోకాలు మీరు అందరూ చదువుకుంటారు, కానీ ఇప్పుడు చదువుకుంటేనే సార్థకత. ఎందుకంటే మన అర్థానుసంధానంగా చదువుకుంటున్నాం, ఒక్కొక్క దాని యొక్క అర్థాన్ని భావన చేస్తున్నాం. ఇప్పుడు మీరు భావన చేస్తే రేపటి నుండి చదివేటప్పుడు అనుభూతిలోకి వస్తుంది. అనుభూతి కోసమే వినాలండి. త్వం స్వాహ, అమ్మా నువ్వు స్వాహస్వరూపినివి, నువ్వే స్వధవు, నువ్వు వషట్కారానివి, నువ్వు స్వరానివి. ఇంతవరకు మనకి ప్రధానంగా నాలుగు అంశములు చెప్పారు. అమ్మవారు ఎవరు? ఆవిడ స్వరూప ఆవిష్కరణ. అమ్మ నువ్వు స్వాహాస్వరూపిణివి, స్వధాస్వరూపిణివి, వషట్కార స్వరూపిణివి. ఈ మూడు తీసుకుందాం ముందు. మొత్తంగా భావం ఏంటంటే నువ్వు యజ్ఞస్వరూపిణివి అని చెప్పడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. అమ్మవారికి ఆవిడ వేదమయ్యి గనక, అసలు వేదమే భగవత్తత్వాన్ని చెప్తోంది. ఇంకెక్కడ మనకు భగవంతుడి గురించి తెలియబడదు, వేదమే. అందులో చెప్పింది మనకు చెప్తే పురాణాలు ఇవన్నీ కూడా. కనుక వేదమే భగవత్తత్వం చెప్పడం కోసం వచ్చినది. అయితే ఈ వేదం భగవత్తత్వాన్ని రెండు రూపాలుగా చెప్తోంది. వేదము యొక్క కర్మకాండ యందు ఆ తల్లి, అంటే వేదభాగమైన కర్మకాండము యందు యజ్ఞరూపిణిగా ఉంది ఆ తల్లి. ఇక ఉపనిషత్ భాగమనందు, వేదాంత భాగమనందు జ్ఞానరూపిణిగా ఉన్నది. కనుక యజ్ఞ అక్కడ జ్ఞాన, అంతే. యజ్ఞరూపిణిగా ఉన్నప్పుడు ఆ తల్లి సత్కర్మలకి ఫలాలని ఇస్తూ ఉన్నటువంటిది. అందుకే కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే అని ఎవరన్నారు? వేదమే చెప్పింది. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి, ఋగ్వేదంలోని సరస్వతి సూక్తం. ఇది ఎవరు చెప్పారు? వేదమే చెప్పింది. ఇక తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, వేదమే చెప్పింది. అలాగే మేధ శ్రద్ధ ఇచ్చా సూక్తములన్నీ వేదములందు మనకు కనబడుతున్నాయి. అక్కడ తల్లివిడ, అందుకే వేదమనందు ఆవిడ ఈ విశ్వాన్ని నడుపుతున్న రకరకాల విభూతుల రూపములతో, శక్తుల రూపములతో ఉంటూ కర్మఫలప్రదాయనిగా ఉన్నది. సత్కర్మలైన యజ్ఞముల రూపముతో ఉంటూ ఆ యజ్ఞములకు ఫలాలను కూడా ఇస్తున్నది. కనుకని ఇక్కడ ముందు యజ్ఞస్వరూపునిగా ఆవిష్కరిస్తున్నారు. ఇలా యజ్ఞస్వరూపంగా కానీ భగవంతుని ఆరాధన చేస్తే యజ్ఞములు ఆచరించిన ఫలితం లభిస్తుంది. అలా ఆచరించడమే పరమార్థమని చెప్పి మనకి విష్ణు సహస్రం అంతా కూడా యజ్ఞస్వరూపంగా ఆవిష్కరించారు. ఇప్పుడు ఇందులో చెప్పిన నామాలు లలితా సహస్రంలో మనకి స్వాహ స్వధా మతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ ఉన్నాయి. ఈ భావాలు చూడండి ఇక్కడ. అమ్మా నువ్వు స్వాహవి, స్వధవు, వషట్కారానివి. యజ్ఞంలో వాడబడే శబ్దములు ఇవి, స్వాహ, స్వధ, వషట్. ఈ మూడు ఇప్పుడు ప్రధానంగా చెప్పారు. ఇంకా ప్రధానమైన మరో రెండు ఉన్నాయి. వీటికి ప్రణవాలు అని అంటారు. ప్రణవము అంటే మనల్ని తరింపజేసే శక్తి గల అక్షరము. ప్రణవ, నవ, నవ్వు. నవ్వు అంటే నౌక. ప్రణవ బాగా తరింపజేయునది ఏదో అది ప్రణవం. అలాంటి ప్రణవాలు మొత్తం వేదంలోంచే మనకు లభించాలి. ఓంకారం ఒకటి, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం, పంచ ప్రణవాలు. మన శివతత్వం చెప్పుకున్నప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం ఈ పంచ ప్రణవాల గురించి. ఇప్పుడు ఇందులో మొత్తం మూడు ప్రణవాలు చెప్తున్నారు, తర్వాత నాలుగు ప్రణవాన్ని వ్యాఖ్యానిస్తారు చూడండి ఇక్కడ. కనుకని వీటిని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు స్వాహ అని మొదలుపెట్టాం మనం. ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు దేవతల్ని ప్రధానంగా రెండు భాగములుగా చూస్తాం. ఒకటి మనకి ఇంద్రాది దేవతలు, ఇంకొకరు పితృదేవతలు. ఇంకా దేవతల్లో చాలా వెరైటీ ఉందనుకోండి. కానీ దేవతలకి ద్రవ్యం సమర్పణ చేసేటప్పుడు కేవలం అగ్నిహోత్రం రగిల్చి ఆహుతి వేసినంత మాత్రాన్ని వారు స్వీకరించరు. మంత్రం మాత్రమే దేవతని ఆహుతి స్వీకరించేటట్టు చేస్తుంది. ఆ మంత్రము దేవతల్ని ఆహ్వానించే మంత్రము స్వాహ అది అనమాట. దేవతాహ్వాన వాచకం అన్నారు. అందుకే స్వాహ అనే పదానికి అర్థం సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ అని అర్థం చెప్పారు. సుష్ఠు ఆహూయతే అంటే చక్కగా సమగ్రముగా ఆహ్వానింపజేసే శబ్దం అంట. ఈ స్వాహారూపమైన శబ్దము దేవతలకు అన్నం పెడుతుంది. స్వాహ ద్వారా వేసిన ఆహుతులే దేవతలకు బలాన్ని ఇస్తుంది. యజ్ఞం దేవతలకు బలాన్ని ఇస్తే ఆ బలం పొందిన దేవతలు మనకు బలాన్ని ఇస్తారట. అందుకు దేవతల బలం మనకు బలం, దేవతలకు యజ్ఞం బలం, యజ్ఞానికి స్వాహాబలం. కనుక అమ్మవారు లేకపోతే యజ్ఞానికి బలం లేదు. నువ్వు యజ్ఞస్వరూపునివై స్వాహారూపంగా దేవతలకు అన్నం పెడుతున్నటువంటి తల్లివి, ఇది స్వాహాదేవి. ఇక వషట్ స్వధ. స్వధ అనేది పితృదేవతలను ఉద్దేశించి చెప్తూ ఉంటుంది. పితృదేవతలు అంటే మన తండ్రి, మన తాత, ముత్తాతలని కాదు, దేవపితృలని ప్రధానంగా ఉంటారు వాళ్ళు. ఇది పెద్ద విజ్ఞానం. 31 గణములు వారు, వారి జగత్తునంతటిని నిర్వహిస్తూ ఉంటారు. ఈ విషయములు మనకి ఇతర పురాణముల్లో ఉన్నాయి. అవి ఇతర విధములుగా మీరు ఇదివరకు బహుశా విని ఉంటారు. చెప్పడం జరిగింది కదా గతంలో, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ కాకపోవచ్చు, మరికొన్ని మాధ్యమాల ద్వారా మీరు విన్నారు. ఆ విధంగా సుమారు 31 గణములు, పితృగణములు ఉంటాయి. ఇవి దేవతా వ్యవస్థలో చాలా ప్రధానం. దేవతలకు కూడా పూజ్యులు పితృదేవతలు. ఎందుకంటే పితృదేవతలు దేవతలకి కావాలి, మనుష్యులకు కావాలి, యక్షరాక్షస గంధర్వులకి కావాలి. కానీ సర్వుల చేత ఆరాధింపబడతారు పితృదేవతలు. ఆ పితృదేవతల ఆరాధన అత్యంత ప్రధానం. వారికి కూడా యజ్ఞమే చెప్పబడుతుంది, పితృయజ్ఞం అని అంటారు. అది చేసేటప్పుడు స్వధ అనాలి. స్వధ అనేది పితృదేవతల్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ స్వధ ఈ మాటలకు అర్థాలు చెప్పుకుంటేనే స్వాహ స్వధ దేవతలు అనుగ్రహిస్తారు. మనకి ఇప్పుడు యజ్ఞాలు చేయడం ఎలాగూ పోయింది. అందుకే ఋషి దయతో ఏం చేశారంటే ఎన్నో పోగొట్టుకున్నారు, కనీసం ఇవైనా దక్కించుకోండి, ఈ ఒక్కటి ఓపిగ్గా వినండి, శ్రద్ధగా వినండి. అగ్నిహోత్రాల ముందు ఎలాగో ఓపిగ్గా కూర్చోలేము, కానీ ఇక్కడైనా ఓపిగ్గా కూర్చుంటే మీ యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది, ఎన్నో పాపాలు పోతున్నాయి. స్వధ అంటే స్వ అంటే స్వశక్త్య, తన శక్తితో ధరించినది స్వధ అన్నారు ఇక్కడ. అంటే జీవులు ఈ శరీరాలు త్యజించిన తర్వాత వారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఏ ఉపాధుల్లో పెట్టాలో చూసుకునే తల్లి ఈవిడే, సర్వజీవుల్ని ధరిస్తున్నది ఈవిడే. శరీరంలో ఉన్నంతకాలం మన శరీర చైతన్యంగా ఉంటూ మనల్ని ధరిస్తున్నది ఈ తల్లి. శరీరం తర్వాత కూడా వీడి కర్మకి తగ్గిన శరీరములు ఇచ్చేది ఈ తల్లి, ఆవిడ స్వధ. ఆ వ్యవస్థ మొత్తం చూసుకోవడానికి ఆవిడ ఒక డిపార్ట్మెంట్ని పెట్టింది, ఆ డిపార్ట్మెంట్ పితృదేవత. వాళ్లకు కూడా శక్తి స్వధ అనే మంత్రము ద్వారా లభిస్తున్నది. వాళ్ళు దీని ద్వారా శక్తిని పొంది పితృదేవతలు సర్వజీవులకి శరీరములు ఉపాధులు కల్పన చేస్తూ ఉంటారు. కనుక మన శరీర ఉపాధిగతమైన శక్తి అంతా పితృదేవతల దయ వల్ల వస్తే ఆ పితృదేవతలకు ఆ శక్తి స్వధాదేవి వల్ల వస్తున్నది. కనుక స్వాహ స్వధ అనేవి కేవల శబ్దములు కావు, దేవతలు. ఆ మాటకొస్తే మంత్ర శబ్దములే దేవతలు. మన అనేకమాల నిర్వచనం చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి ఇక్కడ. కనుక స్వాహ స్వధ దేవతల్ని తృప్తిపరిచేటప్పుడు స్వాహారూపిణివి, పితృదేవతల్ని తృప్తిపరిచేటప్పుడు స్వధారూపిణివి. ఇక వషట్కారహ అన్నారు ఇక్కడ. వషట్కారం అనే మాట చాలా ప్రత్యేకమైన అర్థంతో కూడినది. వషట్కారం అనేదానికి వేద ప్రకారంగా రెండు అర్థాలు చెప్పుకోవాలి. యజ్ఞం చేసేటప్పుడు గురువు దగ్గర నుంచి అనుమతి తీసుకుని యజ్ఞం ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించినప్పుడు ఆశ్రావయ అస్తు శ్రౌషట్ వౌషట్ వషట్ ఇలా వస్తాయి శబ్దములు. అంటే మేము ఇంకా యజ్ఞం ప్రారంభించమా అంటే సరే ప్రారంభించు అని గురువు అనుమతిస్తే అప్పుడు వారు ప్రారంభిస్తారు. ఈ ప్రారంభిస్తామనేటప్పటికి నాలుగు మాటలు నడుస్తాయి. చివరిగా అనేది వషట్ అంటారు. వషట్ అంటే యజ్ఞం ఆరంభింపబడిట్టే. కానీ వషట్కారం అనగానే యజ్ఞం ప్రారంభించబడింది. కనుక యజ్ఞం యొక్క పూర్ణత్వం వషట్లో ఉందిట. కనుక వషట్కార అంటే సంపూర్ణ యజ్ఞ స్వరూపిణివి, ఇది అర్థం. ఇది కూడా యజ్ఞం ఎందు వినియోగింపబడే పదమే వషట్ అనేది. అంతేకాదు వషట్ అనే మాటకి వేదపరంగా ఒక అర్థం ఉన్నది. వేదంలో వేద శబ్దాలకు అర్థం చెప్పే శాస్త్రం ఒకటి ఉంది, నిరుక్తము అంటారు దాన్ని. నిఘంటవులు లౌకిక శబ్దాలకు అర్థం చెప్తాయి, నిరుక్తం వేద శబ్దాలకు అర్థం చెప్తాయి. వేద శబ్దానికి మీరు డిక్షనరీలు వెతికితే లాభం లేదు, నిరుక్తం ద్వారా తెలుసుకోవాలి. వషట్ అనే దానికి వేదం అర్థం చెప్పింది, ఓజస్ సహశక్తి సంపన్న వషట్కార అన్నారు. ఓజస్సు సహస్సు ఈ రెండు శక్తుల్ని వషట్ అంటారట. ఓజస్సు మన ఓజస్సు అనే మాట ఆడుతూ ఉంటాం, ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి, అదండి ఇక్కడ ఓజోసి సహోసి. ఆ ఓజోసి సహోసే వషట్ అంటే. ఇక్కడి భావాలు మీకు వింటూ ఉంటే ఋషి ఇది మంత్రం అన్నాడు. స్వాహ స్వధ వషట్టు మీరు పితృదేవతల దగ్గర దేవతల దగ్గర వాడతారేమో తెలియదు, కానీ ప్రస్తుతం ఇక్కడ వాడేరే లేదా ఆలోచించండి. ఇది గమనించవలసిన అందమైన అంశం. మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి పుట్టలేదండి గ్రంథం, మనల్ని తరింపు చేయడానికి పుట్టింది ఇక్కడ. కనుక మీరు ఇది అనుసంధానం చేసుకుంటూ ఉంటేనే మీకు దేవతల పితృదేవతల అనుగ్రహం అమ్మ ఇస్తున్నది ఇక్కడ. ఇంకేం కావాలి మనకి? సంపూర్ణ యజ్ఞఫలం ఇవ్వడానికి వషట్కార రూపంతో ఉంది. వషట్ అంటే ఓజస్సు సహస్సు. ఓజస్సు అంటే ప్రపంచాన్ని భరించగలిగే బలం. ప్రపంచాన్ని భరించగలిగే బలాన్ని ఓజస్సు అంటారు. ఈ మాట శంకర భగవత్పాదుల వారు నిర్వచనంలో చెప్పారు, యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సమర్థం తద్బలం ఓజహ అన్నారు ఇక్కడ. ఏ బలమైతే సమస్త జగత్తుని భరిస్తూ ఉన్నదో ఆ బలం పరమేశ్వరుని యొక్క బలం. ప్రపంచాన్ని భరించే బలం ఎవరిది? మీదానాదా? ఆయన ఒక్కడిదే, ఇంకెవరిది కాదు కదా. కనుక ఆ పరమేశ్వరి లేదా ఆ పరమేశ్వరుని యొక్క బలాన్ని ఓజస్సు అంటారు. ఆ ఓజస్సుతో సహిస్తోంది గనక సహస్సు అంటారు ఇక్కడ. ఓజస్సు సహస్సు బలం కలిగి ఉండుట, ఆ బలంతో సహనం అంటే భరించుట పోషించుట. ఇది సహించుట అంటే అర్థం ఊరికినా ఎవడేం కొడుతున్నా భరించడమని కాదు, పోషించుట అని అర్థం ఇక్కడ. భరించుట పోషించుట, అసలు భరించడం అంటేనే పోషించడం. తన ఓజస్సుతో ప్రపంచాన్ని పోషిస్తోంది గనక ఆవిడ వషట్కార స్వరూపిణి. స్వాహ స్వధ వషట్కార. దాని తర్వాత స్వరాత్మిక, చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. స్వరాత్మిక అనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే స్వరము. స్వరం అంటే యజ్ఞమనందు స్వాహ అన్నా స్వధ అన్నా ఇంకేమన్నా ప్రధానంగా వాడబడేది మంత్రం, అంతే కదా. మంత్రానికి ప్రాణం స్వరం, స్వరం లేకుండా మంత్రం లేదు. అందుకే యజ్ఞమనందు వాడబడుతున్న మంత్రముల్లో బలం ఇచ్చేది స్వాహ స్వధ వషట్లయితే ఆ మంత్రముకు మరొకటి స్వరము. ఉదాత్త అనుదాత్త స్వరిత పులుత ఇత్యాది వివిధ స్వరములు ఉన్నాయి. ప్రధాన స్వరములు మూడు, ఉదాత్త అనుదాత్త స్వరిత. ఈ మూడు స్వరములు నీవే తల్లి అనగా ఎంత వేద విజ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి ఆవిడ వేదజనని అనే మాట ప్రస్తావన చేస్తున్నారు. అంతేకాదు మరొక్క గొప్ప రహస్యం ఉంది ఇందులో. వ్యాఖ్యాతలు పట్టుకుంటారండి వాళ్ళు, మహా ఉపాసకులు, దర్శనం కలిగినటి వారు గనక వాళ్ళు స్వరాత్మిక అనేదానికి స్వహ ఆత్మిక స్వరాత్మిక అని అర్థం చెప్పారు. స్వహ అంటే ఉత్తమ లోకములు, భూర్భువ స్వహ అంటాం కదా, ఆ స్వహ మొదలుకుని మానవుడు చేరవలసిన ఉత్తమ లోకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యజ్ఞముల ద్వారానే లభిస్తున్నాయి కదా. కనుక యజ్ఞస్వరూపునిగా నువ్వు స్వాహ స్వధ వషట్కారములుగా ఉన్నావు, యజ్ఞ ఫలములైనటువంటి ఏ దివ్యలోకములు జ్యోతిర్మయ లోకాలు ఉన్నాయో అవన్నీ నీ స్వరూపములే తల్లి. అది స్వరాత్మిక అనే మాటలో మరొక అర్థం, రెండొకటి. స్వర ఆత్మిక ఒకటి, స్వహ ఆత్మిక ఈ భావం కూడా ఇక్కడ చూపిస్తున్నారు. కనుకనే తల్లి నువ్వు షడ్జ మధ్యమ గాంధార అనబడే సప్తస్వరములు నువ్వే, అకారాది అమ్మహా వరకు ఉన్న 16 స్వరములు నువ్వే, వేదమునందు చెప్పబడ్డ ఉదాత్త అనుదాత్తి స్వరములు నువ్వే, స్వర్గాది దివ్యలోకములు నీ స్వరూపములు. అంటే జ్యోతిష్ఠోమ మొదలైన యజ్ఞములు చేస్తే లభించే స్వర్గాదులు ఏవి వేదము చెప్తోందో అవన్నీ నీ స్వరూపములు. ఇంత అర్థం, అద్భుతమైన భావం చెప్తున్నారు. దాని తర్వాత మాట సుధా, చూడండి, సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా ఉనుచ్చార్యా విశేషత. అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నాడు ఇందులో. స్వాహా స్వధా వషట్కార స్వరూపుడమే నువ్వే, స్వరాత్మికగా ఉన్నావు, నువ్వు సుధవు. సుధ అంటే అమృతం, స్పష్టం, ఆవిడ అమృతస్వరూపిణి. ఇక్కడ స్వరాత్మిక చెప్పి మళ్ళీ సుధ అని ఎందుకు చెప్పారంటే స్వర్గాది లోకాల్లో మనం పొందేటటువంటి అనుభవానికి అమృతం అని పేరు. అమృతం అంటే అది ఒక పదార్థం కాదు, అమృతం అనగా అనుభవము. ఇది అనుభవం, స్వర్గాది లోకాల్లో మనం పొందే ఆనంద రూపమైన అనుభవాన్ని అమృతం అంటాం. మనకి ఏదైనా ఒక ద్రవం ఇస్తే తాగితే రుచి కలిగింది అనుకోండి, అమృతంలా ఉందండి అంటాం. అంటే ఆనందం కలిగించే రుచి అనమాట, అది అర్థం. అది కేవలం పదార్థపు రుచి కాదు, అనుభవం అంతే. కనుక సుధ అనే మాటకి అమ్మా యజ్ఞస్వరూపుడు నువ్వు, యజ్ఞఫలంగా లభించే దివ్యములైన ఆనందములు నువ్వు. అవి దివ్య లోకాల్లో లభించేది కనుక స్వరాత్మిక, అక్కడ లభించే అనుభవం పేరు అమృతం. ఇక్కడ మీకు చెప్పే అర్థాలన్నీ కూడా యథాశాస్త్రీయమైన వైదికమైన అర్థములు. అంతేగాని దూరాన్వయాలు దురన్వయాలు లేకుండా సరైన అర్థం చెప్పవమ్మా అని అమ్మని దండం పెట్టి కూర్చున్నాం గనక ఇక్కడ వైదికార్థములే చెప్పబడుతూ ఉంటాయి, వాటిని మాత్రమే గ్రహిద్దాం. కనుక సుధ అని చెప్పారు ఇక్కడ. ఒకటి అర్థం ఏంటి, దివ్యలోకంలో లభించే అమృతం. ఇంకొకటి, అమ్మ అమృత స్వరూపిణి. అమృతే అమృతోద్వయే అమృతేశ్వరి అని అమ్మవారిని చెప్తారు. గుర్తుందా అమ్మ యొక్క సుధా విగ్రహాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడే. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయివ జ్వర ప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయ. ఎవరు చెప్పారు? సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు, అమ్మా నువ్వు కూర్చునున్నావు, చంద్రకాంత శిలలా ఉన్నావు, నీ శరీరం నుంచి కిరణాలు వస్తున్నాయి, అవి ఒట్టి వెలుగు కిరణాలే కావమ్మా, అమృతపు కిరణాలు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు హృదయంలో మీకు రూపం వచ్చిందా లేదా? ఇలా ఒక్క క్షణం మీరు ఆ రూపం మనసులో ధ్యానిస్తేట ఎటువంటి ఆదివ్యాధులైనా పోతాయట. ఆ ధ్యానించేవాడు ఎవరినైనా చూస్తే వాళ్ళ రోగాలు కూడా పోతాయట. అది సుధ అంటే అమృత విగ్రహ, అమృత స్వరూపిణి. అమ్మ గురించి మాట చెప్తూ అమ్మను ఆహ్వానం చేసేటప్పుడు ఉపాసకుడు ఏమంటాడంటే అమృత చైతన్యమూర్తిం అన్నాడు. అమ్మ విగ్రహంట అమృత చైతన్యమూర్తిట, ఎంత అందమైన మాటలండి. అందుకే అమ్మ పూజ చేసేటప్పుడు అర్థం తెలిస్తే మాత్రం మనం అమ్మలో తాదాప్యం చెందిపోతాం. అమృత చైతన్యమూర్తి ఆవిడ, ఆవిడ ఎంత చైతన్య రూపమో అంత అమృత రూపం, ఆనంద రూపిణి. అమృతం అంటే ఆనందము, ఆనందమే నిజమైన అమృతము. పైగా ఎటువంటి ఆనందము, అమృతం అంటే మృతము కానిది. అమృత శబ్దం రెండింటికి వాడతారు, ఆనందంగా ఉన్నదానికి అమృతం అంటాం, నిత్యంగా ఉండేదాన్ని అమృతము, మృతము కానిది అమృతం కదా. కనుక ఆవిడ నిత్య శాశ్వతురాలు, అంతేకాదు ఆనంద స్వరూపిణి. అందుకు సుధ అంటే ఆనంద రూపిణి, శాశ్వత రూపిణి. అంటే యజ్ఞముల ద్వారా లభించేటటువంటి స్వర్గాది లోకముల అనుభవము సుధ, జ్ఞాని యోగము ద్వారా సహస్రార కమలంలో అనుభవించే శివశక్తి అమృత స్వరూపము సుధ, అటుపై బ్రహ్మ విద్య ద్వారా లభించే బ్రహ్మానందము సుధ. మూడు సుధలు ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ప్రధానమైన అంశము, గ్రహించారు కదా. కనుక మోక్ష సుఖము సుధ, స్వర్గాది లోకముల సూక్ష్మము సుధ, యోగి సహస్రార కమలంలో అనుభవించే ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ, సౌందర్యనగర్లో చెప్పుకున్నాం, అది సుధ. మూడు సుధులు ఇక్కడ చెప్పబడ్డాయి. మూడు సుధులు అమ్మ రూపములే అది. అందుకు సుధ ఇది ఒక ప్రత్యేక మంత్రం అండి. ఇందులో స్వాహ ఒక మంత్రం, స్వధా మరొక మంత్రం, వషట్కార మరొక మంత్రం, సుధా మరొక మంత్రం. ఇప్పుడు త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మిక అస్థిత ఒక మంత్రం. శ్లోకం మాత్రం రెండో మూడు కనబడతాయి కానీ మంత్రాలు ఇన్నున్నాయి. ఇప్పుడు రెండు భావాలు తీసుకోవాలి. త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మిక స్థిత అర్ధమాత్రాస్థిత నిత్యాయ అనుచార్య విశేషత. ఈ రెండు శ్లోక పాదములు కలిపి ఒకే భావాన్ని చెప్తున్నాయి. ఇంతవరకు చెప్పింది ఏమిటి? స్వాహ స్వధ వషట్కార సుధ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే, అమ్మా నువ్వు అక్షరానివి అన్నారు. త్వమక్షరే నువ్వు అక్షరస్వరూపిణివి అన్నారు. అక్షరాలన్నీ అమ్మ రూపాలే. ఇలా ఎవరు తెలుసుకుని అక్షర రూపమైన అమ్మని ఆరాధిస్తారో, అందుకే మూకక వంటాడు ఆధిష్టాన్ మమ గురురాట్ ఆదిక్షారాత్మికాం స్వరాం విద్యాం అన్నాడు. గురురాట్ నాకు ఉపదేశించాడని పులకించిపోయాడైనా. తారక మంత్రం కోరిన దొరికిన పులకించినట్టు పులకించిపోయాడు. గురురాజు నాకు ఉపదేశించాడు ఏమిటంటే ఆదిక్షారాత్మికాం విద్యాం అన్నాడు. ఆదిక్ష అంత విద్యట. అకారంతో మొదలుపెట్టి క్షకారంతో మొదలయ్యే అక్షర విద్య నా గురువుగారు ఇచ్చారని పులకించిపోయాడండి. అంటే ఆ విద్య కానీ పొందితేట జన్మ సాఫల్యం అయిపోయిందట. అంటే మన అక్షరాభ్యాసం చేస్తే జన్మ సాఫల్యం అయిపోయినట్టే. అంటే అది మంత్రస్వరూపంగా తెలిసి చేస్తే జన్మ సాఫల్యమే. ఇది పెద్ద రహస్య విద్య, అదంత తేలిక కాదు. ఆ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించాడు. త్వమక్షరే అమ్మా నువ్వు అక్షరస్వరూపిణివి. అకారాది క్షకారములు మాతృకావర్ణ రూపములని చెప్తుంటారు. ఆ మాతృకావర్ణ రూపిణి అమ్మ. అమంత్రం అక్షరం నాస్తి. ఏ మంత్రమైనా అక్షరం లేకుండా ఉండదు. అక్షరాలన్నీ అమ్మ రూపాలే, మంత్రాలన్నీ అమ్మ రూపాలే. సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వ తంత్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి. ఆ అక్షరస్వరూపిణిగా భావించండి. ఇక్కడ త్వమక్షరే నువ్వు అక్షర రూపిణివి. ఏ అక్షరాలు? 50 అక్షరాలు. కానీ 50 అక్షరాలు కాదు, ఒక్క అక్షరం ఉంది, అది అసలు అక్షరం. అది అమ్మని తెలియజేసే అసలు అక్షరం ఒకటి. దాని నుంచి వచ్చే 50 కనుక 50 కూడా అవే కాదని కానీ, కాదని కాదు కానీ 50కి మూలం ఒక అక్షరం. ఆ అక్షరం కూడా అమ్మే. అందుకే త్వం అక్షరే నువ్వు అక్షరురాలవు అంటే నువ్వు ఓంకార స్వరూపిణివి. ఇది అర్థం. దీనికి ప్రమాణం ఏమిటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అదే ప్రమాణం. కనుక అక్షరే అంటే ఓమిత్యేకాక్షర పరబ్రహ్మమైన నువ్వు. ఓం ఏకాక్షరమే కదా, కానీ అందులో మళ్ళీ మూడు అక్షరాలు ఉన్నాయి. అందుకే త్రిధా మాత్రాత్మిక అక్షరే లింక్ తెచ్చుకోండి. అందులోనే అంటున్నాడు త్వమక్షరే నిత్యే, నిత్యమైన అక్షరము నువ్వు. నిత్యమైన అక్షరం అంటే ఓంకారం. అక్షరము అంటేనే నాసరహితం. నాసరహితమైన నిత్యమైన స్వరూపము నువ్వు. మళ్ళీ అక్షర పరబ్రహ్మ యోగానికి వెళ్ళిపోండి. శరీరము క్షరం, ప్రకృతి క్షరం, జీవుడు అక్షరుడు. జీవుడు నశించట, కానీ వీడికంటే అతీతమైన పరమాత్మ అసలైన అక్షరుడు, వాణ్ణి తెలుసుకో అని కదా భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అని ప్రత్యేకించి చెప్పారు. వాణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చే అక్షరం ఓంకారం. తస్య వాచక ప్రణవ అని తెలియజేసేటువంటి శబ్దము ప్రణవం, ఓంకారం. ఆ ఓంకారం ఎలా ఉంది? త్రిధా మాత్రాత్మిక. త్రిధా అది మూడు మాత్రలతో ఉందిట. మాత్ర అంటే ఒక శబ్దాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు. ఆ నియమితి కాలంలో శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఇది మాత్ర అంటే కొలత, మాత్ర అంటే కొలత, డోసేజ్ అని అర్థం అండి. ఇంకా చెప్పాలంటే మనం వేసుకున్న మాత్రలకు కూడా అర్థమే. ఆ డోసు ఇప్పుడు వేసుకుంటున్నాను అర్థంలో వచ్చిందంతే. కానీ ఆ మాత్ర త్రిధా మాత్ర మూడు మాత్రలు ఉన్నాయట. ఈ మూడు మాత్రలు ఓంకారంలో ఉన్నాయంటే ఆ ఉ మా. కనుక త్రిధా మాత్రాత్మిక అక్షర నిత్యే అన్నారు. అంటే మూడు అక్షరములుగా ఉన్న ఏకాక్షర స్వరూపాన్ని నువ్వు. అంటే నువ్వు ఓంకార రూపిణివి. అమ్మ అంటే ఓంకార రూపిణి, అది ప్రస్తావన. అంటే ప్రణవం వచ్చేసింది చూసారా? యజ్ఞం చెప్పారు, యజ్ఞ ఫలం చెప్పారు, ఓంకారం చెప్పారు. ఇంకా చెప్పాల్సింది వేదం, అది కూడా చెప్తాడు చూడండి. అంటే సమగ్రమైన అమ్మ రూపాన్ని అలాగ బ్రహ్మదేవుడు దర్శిస్తున్నాడు. ఈయనకి తెలివితే అట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇది మనం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈయనకి తెలివితే అట్లు? నాలుగు తలకాయలు తెలివితే అట్లు. ఒక తలకాయ తెలివితే అట్లు కాదు, నాలుగు తలకాయలు ఏమిటి? నాలుగు వేదాలు. నాలుగు వేదాల తెలివితేటలతో చేస్తున్న స్తోత్రం ఇది. కనుక ఇందులో ఉన్నదేమిటి? నాలుగు వేదాల రహస్యాలు ఉన్నాయి, అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే బ్రహ్మదేవుడు చేశాడు, లాకాయ లోకాయ వాడెవడు చేయలేదు. బ్రహ్మదేవుడు చేసిన స్థుతి అంటే ఏముంటుందో ఆలోచించుకోండి ఇక్కడ. అందుకే ఇది అద్భుతమైన మంత్రరాశి. మన భాగ్యం కొద్దీ వింటూ ఉన్నాం ఇదంతా. కనుక ఓ తల్లి నువ్వు అక్షరస్వరూపిణివి. త్రిధామాత్రాత్మిక త్రియక్షరి దివ్య గంధాఢ్య. త్రియక్షరి అది ఇక్కడ త్రియక్షరి, అది ఆ తల్లి యొక్క స్వరూపం. అర్ధమాత్రాస్థితా నిత్యాయానుచార్య విశేషత. మొత్తం ఈ రెండు వాక్యాల్లో మాండుక్యోపనిషత్తులో ఇతర ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఓంకార రహస్యం అంతా పెట్టాడండి ఇక్కడ. ఓంకార వివేచనంతా పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఉపనిషత్తు కాకపోతే ఇంకేమిటి? వ్యాసుడు దయామయుడు కాకపోతే ఎవడండి? ఇన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. నిన్న ఎవరో ఒకరు అన్నారు, అబ్బో దేహాత్మ భ్రాంతి, ఉపనిషత్తులు చెప్తామా భయం అండి అని. భయం పడితే రాక్కర్లే, భయం అజ్ఞానానికి చిహ్నం. భయం పోగొట్టడానికి పనికొచ్చి అభయం ఎక్కడ చెప్పబడుతున్నది? ఎన్నో జన్మలు తపస్సు చేస్తే గానీ గురువు దగ్గర పొందలేని జ్ఞానాన్ని వ్యాసుడు మన కోసం దయతో ఇచ్చాడు, జగద్గురువులు దయతో చెప్పిస్తున్నారు మనకి. ఇంకేం భాగ్యం అండి ఇక్కడ? గ్రహిద్దాం ఆనందంగా. ఓంకారతత్వ వివేచన చేశాడు ఇక్కడ. అసలు ఓంకారతత్వ వివేచన చేయడమే పెద్ద సాధన. ఇక్కడ మీరు వింటున్నారు అనుకోవద్దు, సాధన చేస్తున్నారు. ఏ సాధన గురువాక్యముల ద్వారా నిత్య మననం చేయాలో అవి మనం కలిసి చేసుకుంటున్న ఇక్కడ చెప్తూ నేను వింటూ మీరు మనం కలిసి చేసుకుంటున్న ఒక స్నేహపూర్వక సాధన. ఈ సాధనలో ప్రవేశించండి. ఇక్కడ ఉన్నదే కదా చెప్తున్నాం, త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మిక స్థిత అర్ధమాత్రాస్థిత నిత్య యా అవునుచ్చార్య. ఇక్కడ చూడండి, రెండు చోట్ల కూడా నిత్యే నిత్య ఆ శబ్దములు అలాగే ఉన్నాయి. అవి నిత్య. ఆ మాట ఎందుకు వదలట్లేదు అంటే, అక్షరం ఇలా అంటాం, వెళ్ళిపోయింది, వెళ్ళిపోలేదు ఆవిడ శక్తి, ఆవిడ నిత్య అది, అందుకు నిత్య అని చెప్తున్నారు ఇక్కడ. ఓ తల్లి, అర్ధమాత్రము నువ్వే అన్నారు. అర్ధమాత్ర అంటే మళ్ళీ ఇక్కడ ఆలోచించాలి, అర్ధమాత్ర అంటే ఏంటో తెలియాలంటే యా అనుచార్య విశేషత. మీకు అర్ధమాత్ర అంటే ఏంటో తెలియాలంటే యా అనుచార్య. అనుచార్య అంటే ఉచ్చరింపబడదు. అసలు ఉచ్చరింపబడదా అంటే విశేషత అనుచార్య, విశేషముగా ఉచ్చరింపబడదుట. ఉచ్చరించుట అంటే పలుకుట, విశేషముగా ఉచ్చరింపబడని మాత్ర ఒకటిందట, అది అర్ధమాత్ర అన్నారు. అంటే ఓంకారంలో మూడు కాకుండా నాలుగో పార్ట్ ఒకటి ఉన్నది. నాలుగు భాగాలు చెప్పారు ఇక్కడ. అకార, ఉకార, మకార, అవి త్రిమాత్రలు. చతుర్థ మాత్ర అర్ధమాత్ర. అర్ధమాత్ర అనుచార్య, అది బయటికి వినబడదు. బయటికి అట్టిగా వినబడదు కానీ అసలు పవర్ అందులో ఉంది. ఏది అవ్యక్తమో దానికే శక్తి ఎక్కువ వ్యక్తం కంటే, గుర్తుపెట్టుకోండి. అందుకని నువ్వు ఎంత వీలైతే అంత అవ్యక్తంలోకి జరిగిపోతూ ఉంటే అంత తొందరగా సిద్ధిస్తుంది. ఇక్కడ వ్యక్తమైన మూడు నువ్వే, మూడికి పైన ఉన్న అవ్యక్తమైన అర్ధమాత్రం నువ్వు. అర్ధమాత్ర అంటే ఓం అన్నప్పుడు ఆ చివర సూక్ష్మధ్వని ఏదో అది. ఇంకా దానిలో కూడా మైన్యూట్ పార్ట్స్ చాలామంది యోగులు ఇంకా దర్శించారు, కానీ దాని అంతటి కలిపి ఉపనిషత్తు మాత్రం ఒకటే పేరు చెప్పిందండి. దాని అంతటి కలిపి దాని తురియం అని అన్నారు ఇక్కడ. తురియం మొదటి మూడు సృష్టి స్థితి లయల్ని, జాగ్రత్త సుషుప్తుల్ని తెలియజేస్తే, ఈ అర్ధమాత్ర మాత్రము మన సమాధి అవస్థను తెలియజేస్తుంటుంది, మూడింటికి అతీతమైన త్రిగుణాతీత స్థితిని తెలియజేస్తుంటుంది. అందుకు త్రిగుణములు ఎందు ఉన్నది నువ్వే, త్రిగుణాతీతురాలవు నువ్వే. అంత బాగుందండి, కలిపి పట్టుకోవాలి మనం ఇక్కడ మొత్తం కూడా. కలిపే ఉంది కదా ఓంకారంలో, కలిపి పట్టుకో నువ్వు. జగత్తుని జగన్మాతని కలిపి చూడగలగాలి, అదే అసలైన జ్ఞానం. జగత్తుని వేరు చేయకు, జగన్మాతని వేరు చేయకు, జగత్తుని జగన్మాతని కలిపి చూడగలగాలి. అందుకే నిత్యాపిసా జగన్మూర్తి అని అందుకు చెప్పాడు ఇక్కడ. జగన్మూర్తి అన్నప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఓంకారంలో మొత్తం ప్రపంచం ఉన్నదండి. ఆ ఊ కదా, అకారం పూర్తిగా తెరచుకోవడం, ఉకారం సగంలోకి వచ్చింది, ఉమ్మట క్లోజ్ చేసేసాం. ఆ సృష్టి, ఊ స్థితి, లయ, సృష్టి మూడు ఉన్నాయా లేదా? ఈ ముగ్గురు ఎవరు చేస్తున్నారు? బ్రహ్మ విష్ణురుద్రుడు దానిలోనే ఉన్నారు కదా, మొత్తం అందులోనే ఉంది కదా. ఇంకేం కావాలి? ఈ మూడు అతీతమైన అసలు నాదం, అసలు అది ఉండడం వల్ల నువ్వు ఇది అనగలిగావు. దాంట్లోకి మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది అన్న తర్వాత ఓం అని పైకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న సూక్ష్మ స్థితి అంత బయటకు వినబడదు కానీ అందులో ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ప్రకంపన ఉంది, అది అత్యంత సూక్ష్మం. అందులో నాద బిందువులు కలిసి ఉంటాయి. ఆ నాద బిందువులు కలిసిన తురీయావస్థ ఏదుందో అది అర్ధమాత్ర. అర్ధమాత్ర అనే దానవు కూడా నువ్వే అన్నారు ఇక్కడ. ఓంకారం యొక్క సమగ్ర స్వరూపం అకార, ఉకార, మకార, తురీయములు, ఈ నాలుగు నువ్వే తల్లి అనే మాటని ఇక్కడ వివరించారు. అకార, ఉకార, మకారములు మన జాగ్రత్త స్వప్న సుషుప్తుని తెలియజేస్తుంటే, తురియం అనేది ఉంటుంది కానీ అది సమాధి స్థితికి మాత్రమే తెలుస్తుంది. అది కనుక సమాధి స్థితిలో యోగి పొందేటువంటి దివ్యస్వరూపము నువ్వే. కనుక అమ్మ అనగానే ఎంత సంపూర్ణమైన తత్వాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. కనుక మన దుర్గమ్మ కేవలం ఒక విగ్రహంగా కూర్చుని త్రిశూలం పట్టుకుని రాక్షసుని చంపే మూర్తి మాత్రమే కాదు, ఇంత తల్లి ఆవిడ. స్వాహ స్వధ వషత్కార సుధా త్వమక్షరే నిత్యే త్వమేవ సంధ్యా. నువ్వు సంధ్యవు అన్నారు ఇక్కడ. వెంటనే ఈ మాట చెప్పడంలో ఎవరొచ్చారు చూడండి. సంధ్యాదేవి అనగానే ప్రణవం తర్వాత వేదం రావాలి. యజ్ఞము, ప్రణవము, వేదము మూడింటిని తీసుకొస్తున్నారు. దేవత గురించి చెప్పేదే వేదం, దేవ, వేద, ఆ రెండు శబ్దములకు కూడా అంత సామ్యం ఉంది కదా. ఈ వేదం చెప్పేటప్పుడు వేదమాతను చెప్పాలి. వేదమాతే సంధ్యాదేవి, గాయత్రి, వ్యాహృతి, సంధ్యా, ద్విజ బృంద నిషేవిత. అందుకే త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేద జననీ పరా. ఇది తర్వాత వాక్యం. అమ్మా నువ్వే సంధ్యవు, నువ్వు సావిత్రివి, నువ్వు వేద జననివి అంటే ఎవరిని చెప్పారు ఇక్కడ? గాయత్రి స్వరూపమే ఈ తల్లి, కనుక దుర్గకి గాయత్రికి భేదము లేదు. ఇప్పుడు చెప్పబడుతున్న తల్లి సాక్షాత్ గాయత్రియే, అమ్మా నువ్వు సంధ్యాదేవివి అనే మాటను ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఇందాక చెప్పిన అర్థమాత్ర, ఈ మాటలకు అర్థం దేనాధారంగా నువ్వు చెప్పావని అడిగితే దానికి ప్రమాణం మళ్ళీ ఇదే మార్కండేయ పురాణంలో ఓంకారం గురించి చెప్పి ఒక చాప్టర్ ఉందండి, అందులో చెప్తాడు నిర్గుణ యోగి గమ్యాచ అర్ధమాత్ర ఊర్ధ్వ సంస్థిత వాచ్యాస్తిస్రో అర్ధమాత్రాతు వచసోసా నగోచరా. ఇది ప్రతి చెప్తారు, అర్ధమాత్ర అనేది నిర్గుణము, యోగులకు మాత్రమే దొరుకుతుంది అర్ధమాత్ర. వాచ్యములైన మూడు వాక్కుకు దొరకవు, వాచ్యములైన మూడింటికి దొరుకుతాయి, మిగిలినవి అది వాక్కుకు దొరకదు అనే మాట మనకు మార్కండేయ పురాణంలో ఉన్నది, అదే ప్రమాణం తీసుకున్నాం. ఇక సంధ్య, సంధ్య అంటే ఏమిటి? అసలు ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చిందండి సంధ్యాదేవి అంటే, బ్రహ్మదేవుడు మొట్టమొదట బాగా ధ్యానించేటివండి, అందుకు బ్రహ్మను ధ్యాయతే యస్మాత్ సమ్యక్ జ్ఞాతావరాంగన అత సంధ్యేతి లోకేస్మిన్ నామ తస్యా భవిష్యతి. ఇది కాళీ పురాణంలో సంధ్య అనే నామానికి ఇచ్చిన అర్థం. దీని అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడు బాగా తెలుసుకుని ధ్యానించాడు గనక, బాగా తెలుసుకుని ధ్యానించబడిన దేవి సంధ్య. సంధ్య అంటే ఇది అర్థం, బాగా తెలుసుకుని ధ్యానింపబడిన దేవి. సమ్యక్ జ్ఞాత బ్రహ్మణ ధ్యాయతే, బాగా తెలియబడి బ్రహ్మచేత ధ్యానించబడింది, బ్రహ్మ ధ్యానించగా బాగా తెలియబడింది. రెండు రెండు అర్థములు తెలుసుకోవాలి. ముందు ధ్యానించాలంటే ధ్యానానికి ఏం ధ్యానించాలో తెలియాలి. ఏం ధ్యానించాలో తెలియకపోతే ఊరుకుని మొహం కళ్ళు మూసుకుని ఏం చేస్తా నువ్వు? కనుక ఏం ధ్యానించాలో తెలియాలి. ధ్యానించిన తర్వాత దేన్ని ధ్యానిస్తున్నావో తెలియబడుతుంది, అంటే అనుభవానికి వస్తుంది. కనుక సమ్యక్ జ్ఞాతం కావాలి ధ్యానం ద్వారా. ధ్యాయతే సమ్యక్ జ్ఞాత వరాంగన, బ్రహ్మదేవుడి చేత గొప్పగా ధ్యానించబడి అనుభవానికి లభించినటువంటి తల్లి గనక సంధ్య, సమ్యక్ ధ్యాన స్థితిలో అనుభవమయ్యే పరమాత్మ అది అనమాట. సంధ్య అంటూ ఊరికనే కాదు, కనుక సంధ్య ఆవిడ, ఆవిడ సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి నుంచే వేదములన్నీ వచ్చే గనక వేదజనని. అందుకే కడుపు చల్లంగ వేదాళి కన్న తల్లి అని శ్రీనాథన్న మాటని మరొకసారి స్మరించుకుందాం. ఆ తల్లి కనుక వేదమాత అయిన గాయత్రిని ఇక్కడ స్మరించారు. ఆ తల్లి నువ్వే సావిత్రివి, సావిత్రి. సావిత్రి అనే మాటకు అర్థమేమిటి ఇది కూడా తెలియాలి కదా. సవిత్రు ప్రకాశకరణాత్ సావిత్రి చభిదా భవేత్ జగత ప్రసవిత్రీతి సావిత్రి తేనవా స్మృత. సావిత్రి ఇవిడికి చాలా గొప్ప శక్తి ఉన్నదండి. ఆ శక్తి ఏమిటో రేపు పొద్దున్న 10 గంటలకి ఇక్కడే తెలుసుకుంటాం, బహుశా లోపలనుకుంటా. సావిత్రి చరిత్రను రేపు ఉదయం 10 గంటలకు ప్రవచనం ప్రత్యేకంగా పెట్టించారు, చూద్దాం. కానీ ఇక్కడ సావిత్రి, సవిత్రు ప్రకాశకరణాత్ సావిత్రి చభిదా భవేత్ జగత ప్రసవిత్రీతి సావిత్రి తేనవా స్మృత. రెండు మాటలు చెప్పారు, అమ్మా నువ్వు సావిత్రివి. సావిత్రి అంటే సవిత్రుకరణాత్, సూర్యుడు మనందరికీ శక్తినిస్తున్నాడా, ఒప్పుకుంటారు కదా. సైన్స్ చదివిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, సూర్యుడే మనందరికీ శక్తి ప్రదాత, మనం సృష్టింపబడుతున్నది ఆయన వల్లనే, ప్రాణశక్తి ఆయన వల్లనే వస్తుంది, జగత్తంతరికి కారణం సవిత, యోదేవ సవితాస్మాకం, అవునా లేదా? అయితే ఆ సవిత్రులో ఉన్నటువంటిది శక్తి కాంతి తేజస్సు ఇత్యాదులు అన్నీ ఇవన్నీ ఆయన వల్ల మనం పొందుతున్నాం. ఆయన ఇవన్నీ ఎవరి నుంచి పొందుతున్నారో ఆవిడ సావిత్రి అని చెప్పారు. ఇక్కడ సవితకు కూడా ప్రాణశక్తినిచ్చిన అసలు ప్రాణస్వరూపుని సావిత్రి, ఇది తెలుసుకోండి. కనుక సూర్యభగవానుడు మనందరికీ శక్తినిస్తే మనందరికీ ఇవ్వాల్సిన శక్తిని ఆయనకి ఇచ్చిన ఆవిడ ఆవిడ అనమాట. అంటే ఆయన కేవలం ఒక మాధ్యమమే తప్ప ఆయనే పూర్ణమే కాదు, అది అర్థం. ఆయన ద్వారా మనకు వస్తుంది ఎవరు? అమ్మ, అది తెలుసుకోవాలి. అంతేకాని సూర్యుడు కాంతిని ఇస్తున్నాడు అని కాదు, సూర్యుడి ద్వారా కాంతిని అమ్మిస్తోంది. కనుక కాంతి ఎవరు? ఎంత ఆలోచన అమ్మే కదా. కనుక సూర్యుడిని ఎప్పుడు చూసినా ఆ నిండా ప్రాణశక్తిగా ఆవిడే ఉందని అన్నపెట్టండి చాలు, అదొక్కడ చేయగలిగిన చాలు, ఆవిడే సావిత్రి. కనుక సవితకు కూడా కారణమైన తల్లి కనుక సావిత్రి, గొప్ప అర్థం చెప్పారు. అందుకే ఆవిడ సవితృమండల మధ్యవర్తి అయినటువంటి తేజస్వరూపిణి కనుకనే భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలని, అది సావిత్రి, సంధ్యా సావిత్రి. అంతేకాదు సావిత్రి అనే మాటకి సవనము అంటే సృష్టి, ప్రసవము అని మీరు వినుంటారు కదా. కనుక సావిత్రి అంటే లోకాల్ని ప్రసవించే తల్లి, అంటే సృష్టికారిణి, లోకాల్ని కన్న తల్లి, కన్న తల్లి. సావిత్రి అనే మాటకి తెలుగులో సరైన పదం కన్న తల్లి, జగతిని కన్న తల్లి, కన్నవారందరినీ కన్న తల్లి. అందుకే అమ్మల గన్నయమ్మ, నిన్న అమ్మ కంటే ఇలాంటి అందరూ అమ్మలను ఆవిడ కంది. అందుకే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. కనుక సావిత్రి అనే మాట ఎంత గొప్పగా చెప్పారో చూసారా. అటువంటి తల్లి వేదజనని, వేదమంతా అమ్మ స్వరూపమే. వేదరూపిణి అని అమ్మ, వేదములకే అమ్మ ఈవిడ. ఈవిడి నుంచే వేదములన్నీ వచ్చాయి. కనుక అమ్మని ఎక్కడ గాయత్రీం ఛందసాం మాత అని అంటున్నామా లేదా? ఛందసాం అంటే వేదమంత్రములకు తల్లి అయినటువంటిది. అందుకే మనకు ఉపనిషత్తు చెప్తోంది ఎంత చక్కటి మాట అంటే, అరే అస్య మహతోభూతస్య నిశ్వసితం ఏత దృగ్వేదో యదుర్వేద సామవేదో అధర్వ అంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా సూత్రాన్యను వ్యాఖ్యాని అన్యాస్య వేతాని సర్వాన్ నిశ్వసితాని. ఉపనిషత్తుల మాట అంటే ఆ తల్లి ఊపిరిల్లోంచే వేదాలు వచ్చేట, మొత్తం వేదాలేంటి సర్వం అక్కడి నుంచే వచ్చే. కనుక సర్వశాస్త్ర స్వరూపిణి ఆ తల్లి. త్వం పరా, త్వం వేదజననీ పర, అది కదా పరా. పరా అనగానే అన్నిటికీ అతీతమైన బ్రహ్మ విద్య. పరా అంటే అంతే, ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణివి నువ్వు. అటువంటి నీ చేతి ఇంతవరకు మనకు ప్రణవము వేదస్వరూపం కూడా చెప్పబడింది. అలాంటి వేదరూపిణి అనే తల్లే ఈ సృష్టి స్థితి లయ మూడు చేస్తున్నది. అమ్మవారంటే సృష్టి స్థితి లయలు మూడు చెయ్యున్నది. అది తర్వాత చెప్తున్నారు, త్వయే తద్ధార్యతే విశ్వం. ఈ జగత్తును తట్టి ధరిస్తున్నావు, ఈ ధరించేటప్పుడు మూడు పనులు చేస్తున్నావు. ఆ మూడు పనులు త్వయే తత్ సృజ్యతే జగత్, త్వయే తత్ పాల్యతే దేవి, త్వమత్స్యంతే చ సర్వదా. ఈ మూడు త్వయే తత్ సృజ్యతే, నీ చేతన ఇదంతా సృజింపబడుతున్నది. ఏది? జగత్. త్వయే తత్ పాల్యతే, నీ చేత పాలింపబడుతున్నది. త్వమత్స్యంతే, నువ్వే బాగా తినేస్తావు. ఇది త్వమత్స్యంతే అంటే బాగా తినుదానా అన్నారు. తింటుంది ఈ మొత్తం ప్రపంచాన్ని అమ్మవారు భలే తింటుంది. మహాగ్రాస మహాసన, ఆ తిండి మామూలు తిండి కాదండి. మనం పులిహోర పెట్టి ఇది పెట్టి అమ్మవారికి గొప్ప నైవేద్యం పెట్టామన్నా, ఆవిడ తినగలిగే నైవేద్యం పెట్టలేము మనం. ఆవిడ తిండి ఏమిటో తెలుసా? మహాగ్రాస మహా అసన. నవలకుండ అలా మింగేస్తేట అది గ్రాస్ అంట, నవీన్ నవిలు తింటే అది అసన్ అంట. రెండు చాలా చాలా తేడాలున్నాయి. ఆవిడ అలాగే తినగలదు. ఎలా తింటుందో వేదం చెప్పింది తెలుసా? తస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభేభవత ఓదన మృత్యుర్యస్యోపసేచనంక యుత్వేద యత్ర సహ. సమస్త బ్రహ్మాండాలని కూడా మృత్యువుని నంజుడి పదార్థంగా చేసుకుని ప్రళయకాలను మింగేసేటటువంటి స్వరూపమివిడ, లయకారిణి. అది మహాగ్రాస మహాశన. బాగా తినుదానా, త్వమత్స్యంతే చ సర్వదా. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం కఠోపనిషత్తులది. ఉపనిషత్తుల సారమంతా ఈ స్తోత్రంలో ఉందని చెప్పడం ఇక్కడ అసలు ఘోష. కనుకనే త్వయత్ సృజ్యతే జగత్, త్వయే తత్ పాల్యతే దేవి, త్వమత్స్యంతే చ సర్వదా. భగవంతుడు అంటే ఏమిటో నిర్వచనం ఇక్కడున్నది సరిగ్గా ఇదే విషయం ఉపనిషత్తులో. యతో వాయుమాని భూతాన్ని జాయంతే, ఏన జేతాన్ని జీవంతి, యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇదే చెప్పబడింది. అమ్మవారంటే ఏమిటో పూర్తిగా రంగరించి శ్లోకంలో చెప్తున్నాడు ఎవడు? బ్రహ్మదేవుడు. విసృష్టౌ సృష్టి రూపా రూపాసి స్థితి రూపాచ పాలనే తథా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయీ. ఈ విధంగా మూడు పనులు చేసినప్పుడు సృష్టికర్తిగా సృష్టి రూపంలోను, స్థితికారిణిగా పాలన రూపంలోను, సంహారకారిణిగా సంహార రూపంలో ఉంటున్నావు. సృష్టికర్త్రి బ్రహ్మరూప్త రూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్ర రూప. అది చెప్పారు. అటువంటి నువ్వు ఇప్పటి వరకు ఒక సెట్ అయిందండి. ఈ స్తోత్రంలో కూడా భాగాలున్నాయి. ఒక అద్భుతమైన కూర్పు ప్రతిదీ కూడా, ఔచితీయమంతమైన కూర్పు. కనుక ఏ స్తోత్రం చదివినా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, యంత్రాల్లా చదివేస్తున్నాం గనక అర్థరహితం అనుకోవద్దు. వాటిలో ఉన్న శక్తి చాలా గొప్పది. లక్ష మార్ల యంత్రాల్లో చదివితే ఒక్కసారైనా మనుషుల్లో చదవండి, భావస్ఫోరకంగా చదవండి. భగవంతుడు మనకు భావనిచ్చాడు, అర్థస్ఫురణతో చదవండి. అమ్మవారు అక్కడే కనబడతారు. అందుకని స్తోత్రం వల్ల అమ్మవారు కనబడతారు అనద్దు. స్తోత్రమే అమ్మవారు కాదా? స్తుతి స్తోత రణప్రియ స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్థుత వైభవ. ఆ తల్లి మరి స్తోత్రం ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ విశేషం, అమ్మా నువ్వు మహావిద్య మహామాయ మహామేధ మహాస్మృతి మహామోహా భగవతి మహాదేవి మహాసురి. ఈ శ్లోకం మరొక మంత్రం అండి, ఇది సెట్. అందుకే ఈ శ్లోకాల్లో ఒక శ్లోకం తీసుకుని కొన్నాళ్ళు జపం చేయొచ్చు. ఒక విధంగా పెద్దవాళ్ళు ఇలా చెప్పడం మంచిదైంది. ఒక్క శ్లోకం తీసుకుని జపం చేస్తారు, పైగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జపం చేశారు. రోగం పోవాలంటే ఒక శ్లోకం చెప్పారు, ఐశ్వర్యం కలగాలంటే ఒక శ్లోకం చెప్పారు, శత్రుబాధ పోవాలంటే ఒక శ్లోకం చెప్పారు, అలాగే గృహశాంతి రావాలంటే ఒక శ్లోకం చెప్పారు. అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏది? నాలుగు శ్లోకాల్లో, నాలుగు స్తోత్రముల్లో విడివిడి శ్లోకాలు. ఆ పళ్ళు మీరు ఏరుకోవడమే. సాధారణంగా ఏ చెట్టుకైనా ఒకటే రుచి ఒకటే ఫలం, కానీ చండీ సప్తశతనే చెట్టుకు మాత్రం బోలుడు ఫలాలు బోలుడు రుచులు. ఏం కావాలంటే అది ఇస్తుంది. బతుకు కావాల్సిన అన్ని ఫలాలు ఉన్నాయి. కనుక ఏ శ్లోకానికి ఆ శ్లోకమే మళ్ళీ విడిమంత్రం ప్రత్యేకించి. అదో ప్రక్రియ ఉంది, నేను సందర్భం బట్టి మీకు చెప్తూ ఉంటా, వాడుకోవచ్చు. అసలు జ్ఞానం కంటే ఇవి భలే సరదాగా ఉంటాయి, ఎందుకంటే ఆరోగ్యం కలిగిస్తుంది అంటే వెంటనే పెన్ను పేపర్ తీసుకుంటాం. అంతేగాని అక్షరే పరమే అంటే అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటాం, అది వచ్చింది బాధ. కానీ అసలు అది తెలిస్తే కానీ ఇవిడ ఇవ్వదు. మీరు జ్ఞానం కోసం ప్రార్థిస్తే అన్నీ ఇస్తుందిట, వీటి కోసమే ప్రార్థిస్తే జ్ఞానం కూడా ఇవ్వదుట ఆవిడ. అందుకే మనకు అర్థమైనా అర్థం పోయినా వేదాంతం వినాలి, వేదాంతం అడగాలి, వినండి. లేదా ఆవిడకి ఇష్టమైన విషయం ఆవిడ, ఆవిడకి ఇష్టం ఏంటంటే బ్రహ్మ విద్యట. అందుకే బ్రహ్మ విద్య వింటూ ఉంటే పాపాలు పోగొడుతుందిట. ఇప్పుడు ఏడు చెప్తున్నారు ఇక్కడ, మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, మహాదేవి, మహాసురి, ఏడు ఇవి. ఈ ఏడు ఎవరు? భగవతి మధ్యలో పెట్టాడు. భగవతివైన నువ్వే ఈ ఏడు. నేను ఇందాక అన్నాను కదా అమ్మవారి నామాలని, దయచేసి శ్లోకాల్లో నామాలు రాసుకోకండి మీరు, అందులో నిండా నామాలే. మీరు పరిశీలించడానికి చెప్తున్నది ఏంటంటే బ్రహ్మదేవుడు మాట్లాడుతూ చెప్పింది కానీ, కథ చెప్తూ ఋషి చెప్పినవన్నీ కానీ, సరిగ్గా నిన్నటువంటి జ్ఞానినామ చేతాంశ నుంచి ఏ ఏ నామాలు విన్నారో అవి రాయండి. ఈ శ్లోకాల్లో మాత్రం వింటూ ఆనందిస్తూ ఉండండి. ఇక్కడ మాత్రం ఏడు చెప్పారు. ఈ ఏడుగురిని సప్త సతులు అంటారు, సప్తశతి కాదు. ఇప్పుడు సాకి శాఖి కూడా తేలా తెలియట్లేదు మనకి. శతి అంటే నూరు అని చెప్పేటప్పుడు, సప్తశతి అంటే 700. సప్త సతులుట, మొత్తం 7 సతులు ఉన్నారు. చిత్రం ఏంటంటే మూడు చరిత్రల్లోనూ 7 సతులు ఉన్నారు, అలాగే 21 అవుతారు మనకి. ఇంకా మరికొందరు సతులు ఉన్నట్లు చూద్దాం, ఎక్కడెక్కడ వస్తారో వెతుకుదాం. ఇది సప్త సతులు. సప్త సతులు ఇప్పుడు చెప్తున్నారు, వీరు సృష్టి చేసే సప్త సతులు వీళ్ళు, అమ్మవారి యొక్క 7 శక్తులు. బ్రహ్మదేవుడికి దర్శనం తన వేద జ్ఞానం వల్ల దర్శనం అవుతుంది, ఆ శక్తులన్నీ స్ఫురిస్తున్నాయి దాంట్లో. ఆ శబ్దములు బయటకు అంటున్నాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడు ఆ మంత్రముల సారం తీసి బయటకు అంటున్నాడండి. మంత్రం మీరు బయటకు అంటూ ఉంటే దాంట్లోంచి ఒక శక్తి స్ఫోటనం జరుగుతుంది, వైబ్రేషన్, అదంతా కలిపి ఒక దేవత అవుతుంది. ఇది రహస్యం. బ్రహ్మగారి స్తోత్రం చేస్తూ ఉంటే ఒక శక్తి వస్తుంది బయటికి, ఆ శక్తి అంతా కలిపి ఒక దేవత అవుతుంది, బ్రహ్మగారి కనబడుతుంది. ఆవిడ పేరు మహాకాళి. కనుక ఇప్పుడు మీరు వింటున్న శబ్దములన్నీ అంటూ ఉన్నా వింటూ ఉన్న మహాకాళి ఇక్కడ వస్తుంది. మీరు ఆ స్పృహతో వినండి, ప్రతి శబ్దం నుంచి మహాకాళి వస్తుంది. ఇక్కడ వస్తున్న తలని చూడండి. 7, అమ్మా నువ్వు మహావిద్యవు, నువ్వు మహామాయవు, నువ్వు మహామేధవు, మహాస్మృతివి, మహామోహవు, మహాదేవి, మహా అసురి అన్నాడు. ఇక్కడ కొందరు పాపం ఈ మహాసురి అనే మాట నచ్చక మహేశ్వరిని మార్చుకున్నారు, ఇది వాళ్ళ అవస్థ. కానివ్వండి, మహాసురి కరెక్ట్. చూద్దాం ఇక్కడ, అమ్మా నువ్వు మహావిద్యవు మొట్టమొదటి మాట. దీనికి అర్థం చెప్పాలంటే అన్నిటికంటే గొప్ప విద్య మహావిద్య, అవునా లేదా? విద్యలు బోల్డ్ ఉన్నాయి. కృష్ణ పరమాత్మను అడగండి ఏ విద్య గొప్పదో చెప్తాడు, చెప్పాడా లేదా విభూతి యోగంలో? విద్యలన్నిట్లోని అధ్యాత్మ విద్యను నా స్వరూపం అన్నాడు. అధ్యాత్మ విద్యా విద్యానాం, అధ్యాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య, దీనికే మహావిద్య అని పేరు. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అని శివపురాణం చెప్పింది. అందుకు మహావిద్య అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణివి. మనకు బ్రహ్మ విద్య తెలియకపోయినా బ్రహ్మ విద్య అమ్మ అని తెలిసి దండం పెడితే చాలు, ఆవిడే బ్రహ్మ విద్యిస్తుంది. ఇచ్చింది కేనోపనిషత్తులో కనబడి ఇచ్చింది ఆ తల్లి బ్రహ్మ విద్య ఇంద్రుడికి, తెలుసు కదా? ఆ కథ కూడా దేవి వైభవంలో చెప్పుకున్నాం మనం. కేనోపనిషత్తులో ఆ తల్లి నేనే బ్రహ్మ విద్యా స్వరూపిణి, ఉమా హైమవతి బహుశోభమాన చెప్పిందా లేదా? అందుకు మహావిద్య, ఆ నువ్వే మహామాయ. మహామాయ అంటే చెప్పుకున్నావు నువ్వు, మహామేధ చూసారా, అమ్మా నువ్వు తల్లి మహామేధవు నువ్వు. మేధ అంటే బుద్ధిశక్తి. సృష్టిలో ప్రతివాడి బుద్ధిశక్తి అమ్మ రూపమే, అయితే ప్రతివాడిలో ప్రకాశంగా ఉంటుంది, చిన్న చిన్న లవలేశంగా బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధులన్నిటికీ మూలమైన మహాబుద్ధి ఆవిడ, మహామేధ, మేధాదేవి. సృష్టిని రచించే మేధస్సు అండి ఆవిడది. మనకి ఇచ్చింది మేధస్సు, వంట వండుకునే మేధస్సు, తినే మేధస్సు, నాలుగు కబుర్లు ఆడుకునే మేధస్సు మనకుంది. ఆవిడ మేధస్సు ఈ సృష్టి అంతటి నడపగలిగే మేధస్సు, అందుకే మహామేధ. అది తెలుసుకోవాలి. మనందరం కూడా చిన్న చిన్న గిన్నెలం, ఈ గిన్నెల్లో నింపబడ్డ జలమంతా ఆ మహానదిదే తెలుసుకోండి. ఆ మహానది మహామేధ. మన చిన్న చిన్న బుద్ధుల్లో చిన్న చిన్న జ్ఞానాలనే గంగాజలాన్ని నింపిన మహాగంగానది ఆ తల్లి, అందుకే మహామేధ. ఎప్పుడైనా మన జ్ఞానం తక్కువైతే ఆవిడని అడుగుదాం, మళ్ళీ నింపుతూ ఉంటుంది. మహాస్మృతి, గొప్ప స్మృతి రూపిణివి నువ్వు. ఇది చాలా ముఖ్యమండి, స్మృతి. అది లేకపోతే చాలా ప్రమాదం. స్మృతి అనేది పెద్ద విజ్ఞానం, అది లేకపోతే దానికో మంత్రం ఉంది. ఈ స్మృతి రూప మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నాడు, చెప్తున్నవాడు బ్రహ్మదేవుడు. అతనికి 7 కోట్ల మంత్రాలు తెలుసు వేదాల్లో ఉన్నవి, వాడు సారాలు మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇది చాలా సదుపాయం మనకి. మనకి ఇప్పుడు 7 కోట్ల మంత్రాలు ఎక్కడ దొరుకుతాయి? స్మృతికి సంబంధించిన మంత్రములు, ధారణా మంత్రములు అని చెప్పబడుతుంటాయి వేదములు, అవన్నీ ఇందులో పెట్టాడు స్మృతి. ఇంకో చోట స్మృతి వస్తుంది, అప్పుడు మరికొంచెం డీటెయిల్డ్గా చూసుకుందాం. అప్పుడు ఇది మీకు స్మృతిలోకి వస్తే చాలు నాకు. స్మృతి అంటే స్మరణ, గుర్తు రావడం. ఇది ఎంత అవసరమో తెలుసా? ఎప్పుడైనా స్మృతి తప్పిపోయిన వాళ్ళని ఆలోచించండి, అప్పుడు అమ్మ స్మృతి రూపంలో ఎంత అనుగ్రహిస్తుందో తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్తే మీకు కొత్తగా అమ్మ తెలియడం కాదు, ఇది చెప్తే ఉన్న అమ్మదైన మీరు తెలుసుకుంటే చాలు. ఇక్కడ వెంటనే ఒళ్ళు పులకించిపోయి కృతజ్ఞత దండం పెడతాం, ఆవిడ స్మృతి రూపంలో లేకపోతే ఎంత ప్రమాదమో చూడండి. పొద్దున్న నిద్రలేచాం, నిద్ర లేచిన వెంటనే మీరెవరో మీకు తెలుస్తుంది. అంతేగాని పొద్దున్న నిద్రలేచి ఎవరినో పిలిచి నన్ను ఏమంటారు, నా పేరేమిటి అని అడగగానే వాడు వెంటనే భయపడిపోతాడు, అయ్యో వీడికి మెమరీ పోయిందండి. ఆవిడ మెమరీ రూపంలో లేకపోతే ప్రపంచం ఉందా? జగత్తు నడవదు. మెమొరీలు పరంపరే జీవితం, అంతే కదా. ఆవిడ మెమొరీ లాగేసిందా బతుకుపోయింది? ఆవిడ విత్డ్రా అయితే ఏది పని చేయదండి ప్రపంచంలో. అందుకే త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం. అమ్మా నువ్వు లేకపోతే ప్రపంచమంతా చచ్చిందంత సమానం అమ్మా అన్నాడు ఇక్కడ ఇంద్రుడు. బాధపడుతూ చెప్తున్నాడు ఈ మాట. ఆ తల్లి బతికిస్తోందండి. కనుక అమ్మవారంటే కొత్తగా తెలుసుకోవాల్సింది కాదు, ఉన్నదాన్ని తెలుసుకోవాల్సిందే. మీలో నాలో అందరిలో స్మృతి రూపంతో ఉన్నది, ఇది స్మృతి. అందరిలో స్మృతి రూపంది. మహాస్మృతి అంటే ఏంటో తెలుసా? అసలు నీలో ఏదుందో దాన్ని తెలుసుకోవడమే అసలు స్మృతి. కేవల పరమాత్మ రూపం నువ్వు, మహాస్మృతి. నువ్వు స్మృతి రూపంగా ఉన్నటువంటి దానవు. అంటే జ్ఞాపకం, జ్ఞాపకం అనేది ఎవరిది? అమ్మవారిది. జ్ఞాపకం ఉండట్లేదండి అంటే అమ్మవారిని ప్రార్థించండి స్మృతి రూపంలో. నా వల్లే జ్ఞాపకం వస్తుందని ఈ అమ్మవారే చెప్పారు కృష్ణ రూపంలో. చెప్పారా లేదా? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ప్రతివారి హృదయంలో ఉన్న నా వల్లనే జ్ఞాపకము మరపు అన్నీ కలుగుతూ ఉంటాయి అన్నాడు. మరపు కూడా ఆయన వల్లేట. కొన్ని మర్చిపోతే క్షేమం, కొన్ని మర్చిపోకపోతే క్షేమం. ఏది గుర్తుంచాలో ఏది గుర్తుంచకూడదు ఆ తల్లికి తెలుసు. లేకపోతే పనికిమాలవన్నీ గుర్తుపెట్టుకుని ఆరోగ్యాలు చెరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు గుర్తుపెట్టుకుని బతుకు బాగుడిపడుతుంది? ఈవిని గుర్తుపెట్టుకుని చాలు, ఏది గుర్తులో పెట్టాలో ఆవిడ చూసుకుంటుంది, అనవసరమైనవి తీసిపారేస్తుంది. వస్తువులు ఉంచుకోవడం మంచిదే కానీ పనికి మాలి పారేయడం అంతకంటే మంచిది. ఆ రెండు ఆవిడికి తెలుసు ఇక్కడ. అందుకే స్మృతి రూపంగా ఉన్న తల్లికి నమస్కారం చేసుకుందాం. మహామోహ, నువ్వు మోహినివి. మోహం అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం, జగత్తును నడిపేటువంటి శక్తివి. మహాదేవి, నువ్వు గొప్ప దేవివమ్మా. దేవి అంటే చాలదా? మహాదేవి అని ఎందుకు చెప్పాలి అంటే, దేవి అంటే చాలా దేవీలు ఉన్నారు, చాలా దేవతలు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరైపోతుంది ఈవిడ. కాదు, దేవతలకి దేవీలకి శక్తినిచ్చిన మహాదేవివి నువ్వు. అది మహా అసురి తర్వాత మాట. ఇక్కడ మహాదేవి మహాసురి రెండు తీసుకోండి. దేవ అసుర రెండు శక్తులు ప్రపంచంలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎన్నున్నాయి? రెండు శక్తులు, మహాదేవ మహాసుర. అంటే దేవ అసుర, ప్రపంచమంతా దేవాసురే, మరొకటి లేదు. వాళ్ళిద్దరే ఉన్నారు. మరి మనమందరూ, మనలో కూడా వాళ్ళిద్దరే ఉన్నారు. సృష్టి అంతట్లో దేవ అసుర ఈ రెండు గుణాలు తప్ప మరొకటి ఉండవు. రజోగుణ తమోగుణ వికారములు అసురలు, దేవీ గుణ వికారములు సత్వగుణం. కనుక సత్వగుణము దేవి, రజోగుణ తమోగుణములు అసురి. అర్థమైంది కదా? ఈ మూడు ఉన్నాయా లేవా? మూడు లేకపోతే ప్రపంచం నడవదు. మూడు ఉండాల్సిందే ప్రపంచమంతా. ఈ మూడు ఆవిడే కదా, ఇది తెలుసుకోవాల్సింది. కనుక నీ రెండు రజోగుణ తమోగుణములతో కూడిన అసురి కానీ, సత్వగుణంతో కూడిన దేవి కానీ రెండు నువ్వేనమ్మా అనే మాట ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. పైగా సృష్టిలో అసుర శక్తి దేవశక్తి అని మాట్లాడుతున్నావా లేదా? ఇందులో అసురి దేవ తీసేయి, ఏముంది? శక్తి, శక్తి ఆవిడే కదా. అసురుల్లోనే ఆవిడే శక్తి, దేవతల్లోనే ఆవిడే శక్తి. అసురులు ఇంకొత్తగా వచ్చిందా శక్తి? ఎక్కడి నుంచి వచ్చానా? వాళ్ళకి వేరే శక్తి ఏదైనా ఉందా? వాళ్ళల్లోనే ఈవిడే శక్తి. అయితే శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడు వాడు, శక్తిని సద్వినియోగం చేసుకున్నారు వీళ్ళు. అంతే తేడా, ఇంకేం తేడా లేదు. ఆ శక్తి ఆవిడే అందరిలోనూ. కానీ అసురుల్లో ప్రకటింపబడుతున్న శక్తి, దేవతల్లో ప్రకటింపబడుతున్నటువంటి శక్తివి రెండు నువ్వేనమ్మా. అయితే మనలో కూడా ఆసురి శక్తి ఉంది. ఆసురి శక్తి అంటే ఏమిటో చెప్పండి, తెలుసుకోండి. ఇక్కడ ప్రధానంగా భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి మనకి ఒక విముఖత చిరాకు పుడుతుంది, అదొక ఆసురి శక్తి. అది తొలగించాలన్నా ఈవిడే తొలగించగలదు. అంతే కదా, అసురి అంటే ఒక మాట ప్రధానమైన అర్థం వేదం ప్రకారంగా అసుషు రమతే ఇతే అసురహ. అసువులు అంటే ఏంటి? ప్రాణములు. అసువులు బాసేయుడు అని మాట్లాడుతూ ఉంటాం మనం. అసువులు అంటే ప్రాణములు. వాటిలోనే రమతే ఆనందిస్తూ ఉండేవాళ్ళుట. అంటే తమ శరీరము, ఈ ప్రాణాలు, ఈ సుఖాలు, వీటిలోనే ఎవరు ఆనందిస్తూ ఉంటారో వాళ్ళందరూ అసురులు. కనుక అసుర శబ్దానికి రాక్షసులు దేవతలను అర్థం తీసేసి అసుర అంటే తమ ఇంద్రియ సుఖాలే గొప్పవని, ఇంద్రియ సుఖాల్లోనే నిరంతరం సుఖపడుతూ ఉన్న వాళ్ళందరూ అసురులే. ఇప్పుడు వాళ్ళు కాని వారు ఎవరో చెప్పండి. ఇక్కడ ఇంద్రియాలను సుఖపెట్టడమే బతుకొనుకుని బతుకుతూ భగవంతుడి యందు రమించలేక ఎవరు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ అసురులే. వీళ్ల సంఖ్యే 99.99%. మిగిలిన 0.1% దేవి, మిగిలిన వాళ్ళందరూ అసురులే. ఇప్పుడు చెప్పడు కాదా? ఇంత వేదాంతమైన అడుగుతాం, మా కొడుకు బాగుండాలంటే ఏం చేయాలని? మళ్ళీ ఇంద్రియాల సుఖాలు ఇవే, వీటి గురించే బాధ. అలా అసూషు రమ్మతే, ఎప్పుడు వాటి మీదే సుఖపడుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు అసరి. ఇది కూడా ఆవిడ స్వరూపమే, ఆ లేకపోతే ప్రపంచం నడవదు. కానీ మహాసురి మహాదేవి రెండు నువ్వే. ఇంత గొప్ప మాట చెప్పాడు. వైదికార్థాలు చెప్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నాయి, శాస్త్రంలో ఇంత అందం ఉందండి. మహాదేవి మహాసురి సర్వస్య ప్రకృతిస్వం హి గుణత్రయ విభావిని. ఈ సర్వమునకు నువ్వు ప్రకృతివి, నువ్వే ఈ మూడు గుణముల్ని విభజన చేసి జగత్తుని నడిపేవు. తెలిసిపోయింది కదా, ప్రకృతి గుణత్రయ విభావిని అంటే ఈశ్వరుడు, ప్రకృతి, జగత్. జగత్తంతా ఈ రూపంగా కనబడక ముందు మూల ప్రకృతి అని ఉంటుంది. అంటే త్రిగుణాలు సామ్యస్థితిలో ఉంటాయి, ఇక్కడ ఒకేలాగా ఉంటాయి, ప్రపోర్షన్స్లో తేడా లేకుండా త్రిగుణాలు సామ్యస్థితిలో ఉంటే మూల ప్రకృతి అంటారు. ఇది బీజావస్థ, వాటిలో క్షోభ ఏర్పడి జగత్తు ఏర్పడుతుంది. మూడు సమానంగా ఉంటే ప్రపంచం ఉండదు, ఆగిపోతుంది. మూడింట్లో క్షోభ ఏర్పడాలి, ఆ క్షోభ ఏర్పడి కలవరం పడి ప్రపోర్షన్స్లో తేడా ఉంటేనే ప్రపంచమంతా ఏర్పడుతుంది త్రిగుణాత్మకత. కానీ క్షోభ ఏర్పడక ముందు సర్వస్య ప్రకృతి స్తంభి, క్షోభ ఏర్పడిన తర్వాత గుణత్రయ విభావిని మొత్తం చెప్పాడు. ఇక్కడ ఒక్క మాటలో ఎంత అందమైన కూర్పు చెప్పాడు చూసారా. ఇది పెద్ద సైన్స్ అండి, మనవన్నీ సైంటిఫిక్ స్తోత్రాలు ఇవి. అందుకని ఏవో ప్రార్థనలు కావు. 6 రోజులు పాపం కడుక్కోవడానికి 7వ రోజు చేసే ప్రార్థన కాదు ఇది. భగవద్ జ్ఞానం మనకి ఇవ్వడం కోసం పుట్టినటువంటి గొప్ప స్తోత్రం ఇది, గ్రహించండి. ఇంత జ్ఞానం ఉన్నటువంటి స్తోత్రాలు మనవి. అమ్మా నువ్వు పెద్ద రాత్రి బొమ్మ, ఇది రాత్రి సూక్తం మర్చిపోవద్దు. ఈ తల్లి గాయత్రి, ఈ తల్లి లలిత, ఈ తల్లి స్వాహ, ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లిని మనం రాత్రి అంటున్నాం. ఈ రాత్రులు ఎన్ని రకాలు? కాళ రాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణ. ఇక్కడ రాత్రి స్వరూపాన్ని చెప్తున్నారు. అమ్మా నువ్వు రాత్రి స్వరూపమే, అసలు రాత్రి అమ్మట తెలుసా. రుద్రో రాత్రి రుమా, రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. రుద్ర హృదయోపనిషత్తు అండి. రుద్రో దివా ఉమా రాత్రి, పగలు రుద్రుడు, రాత్రి ఉమాదేవి అన్నాడు. చూడండి, పగలు నాన్నలాగా వెళ్ళు పంచేయి అని తరిమి కొడుతున్నది, హాయిగా కూర్చొనివ్వదు. రాత్రి అమ్మలాగా రా విశ్రాంతి తీసుకోదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఎంత బాగుంటుందండి రాత్రి, రాత్రి చాలా బాగుంటుంది. అది రాత్రి శబ్దానికి ఒక అర్థం చెప్పారు, రాతి సుఖం దదాతి ఇది రాత్రి అన్నారు. సుఖమునిచ్చున్నది రాత్రి, ప్రతివాడు తన కోసం తాను కేటాయించుకున్నది రాత్రి. అందుకు ఒక ఆయన చెప్పాడు, ప్రవచనం పొద్దున పెడితే జనం రారండి, ఎందుకంటే అది ప్రపంచం పని, రాత్రి మన పని, మన కోసం. అందుకే ఫ్యామిలీ లైఫ్ అంతా రాత్రే, పగలంతా ప్రపంచం లైఫ్. ఏమన్నా నీకోసం ఇలా ఇంకా వెళ్ళి, నీకోసం ప్రపంచం కూడా దాటి నీకోసం వెళ్ళు, నీకోసం వెళ్ళి నీలోకి వెళ్ళు. నీలోకి వెళ్ళిపోతూ ఉన్న స్థితే రాత్రి, అంతర్ముఖ స్థితే రాత్రి, అదే శివరాత్రి. అది వెళ్ళగలగాలండి, అప్పుడు లోపల దొరుకుతుంది అసలు ఆనందం. అదే విశ్రాంతి, అది కావాలి నీకు. అసలు విశ్రాంతి ఇచ్చేటటువంటిది అమ్మ ఒడి, అది రాత్రి. రాత్రి అమ్మ ఒడి, నీకు పగలంతా కష్టపడ్డ నీకు ఒక రాత్రి అమ్మ ఒడిలాగా సేద తీర్చి రిజునివేట్, తిరిగి ఉజ్జీవింపజేసి బయటికి తీస్తున్నట్టే ఈ ప్రపంచానికి కూడా ఒక రాత్రి ఇస్తుంది ఆ తల్లి. మరి అలసిపోయిన ప్రపంచానికి విశ్రాంతి ఇవ్వద్దు, నీకు విశ్రాంతి ఇస్తే నిద్ర, ప్రపంచానికి విశ్రాంతి ఇస్తే ప్రళయం. అంతే, అది కూడా విశ్రాంతి దశ. భయపడతావే, పడుకున్న ప్రతిసారి ఏడుస్తూ పడుకుంటున్నామా, అయ్యో పడుకుంటుపోతున్నానే అని పడుకో, భయపడద్దు, అది ప్రళయం, అది నిద్ర. ఎంత మంచిదండి ఆ రాత్రి అమ్మ. ఆ రాత్రి ఎన్ని రకాలు చూడండి, కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ అంటే దారుణారాత్రి. ఇక్కడ 4 రకాల రాత్రులను ఇక్కడ చెప్పారు. ఇంకో రాత్రి ఉందిలేండి, దీన్ని బట్టి తెలుసుకోవాలి, ఘోరరాత్రి అని, అది కూడా చెప్పుకుందాం. రాత్రులు, అమ్మా నువ్వు కాళరాత్రివి, నువ్వు మహారాత్రివి, నువ్వు మోహరాత్రివి, నువ్వు దారుణారాత్రివి. ఏమిటి ఇందులో చెప్పినది? ప్రధానంగా కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి అనేది ప్రళయావస్థలకు సంకేతములివి. ప్రళయాలు కూడా 3 రకాలు ఉన్నాయి, దైనందిన ప్రళయం, బ్రహ్మ ప్రళయం, మహాప్రళయం అని 3 రకాలు. ఆ 3 రకాలని ఇక్కడ తెలియజేస్తున్నది. ఇప్పుడు బ్రహ్మప్రళయం కంటే ముందు దైనందిన ప్రళయం. దైనందిన ప్రళయం అంటే రోజు వచ్చే ప్రళయం, మన నిద్ర, ఈ దైనందిన ప్రళయం. ఇక బ్రహ్మగారి ప్రళయం అంటే ఆయన గారు పేకప్ చెప్తాడు కల్పం పూర్తవగానే, అది బ్రహ్మప్రళయం. మహాప్రళయం ఒకటి ఉన్నది, మహాప్రళయం అంటే బ్రహ్మగారికి 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ప్యాకప్ అయిపోతాడు. ఆయన ప్యాకప్ చెప్పడం కాదు, ఆయన ప్యాకప్ చెప్తాడు పరమేశ్వరుడు. లలితోపాఖ్యానం చెప్పినప్పుడు ఈ మనిషి విషయం మనం చెప్పుకున్నాం. అది చిట్ట చివరికి మహాప్రళయం అని చెప్పబడుతున్నది. ఈ 3 ప్రళయములు అమ్మ యొక్క స్వరూపములే, కాళరాత్రి, మహారాత్రి. ఇంకోటి మోహరాత్రి. మోహరాత్రి అంటే మోహనిద్ర. ఇందులో తిప్పుతూ ఉన్నది ఆవిడ ఎప్పుడు మనల్ని, పరమార్థం తెలుసుకోకుండా ఉండడమే మోహరాత్రి. అందులో ఉన్నామా లేదో అందరికీ తెలుసు. ఆ రాత్రిలో ఉన్నవాడి దగ్గర ఆత్మజ్ఞానం చెప్తే వాడికి అప్పుడు వస్తుంది నిద్ర, మోహరాత్రి. అంతేకాదు మా కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి దారుణ అయిపోయింది కదా. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది గమనిస్తే, కాళరాత్రి ఈవిడ దేవతండి, ఈవిని ధ్యానించచ్చు. సమస్తమును లయం చేసుకునే ఆ కాళరాత్రి దేవిని ధ్యానించితే మనకు చాలా శాంతి కూడా లభిస్తుంది. అజ్ఞానికే భయం కానీ జ్ఞానికి భయం ఉండదు. అయితే ఇవి తత్వత సృష్టిపరంగా అర్థం చెప్పుకున్నాం, కానీ దీనికి మన నిత్య అనుష్ఠానంలో కూడా కొన్ని రాత్రులు ఉన్నాయి. అందుకే భారతీయులకు పర్వదినాలు ఉన్నాయి, ఇంకెవరికి కనబడవు. ఎందుకంటే కాలంలో ఉన్న సూక్ష్మమైన శక్తి ఏమిటో తపస్సు ద్వారా దర్శించిన ఋషులు భారతీయులు. అదృష్టవశాత్తు ఆ ఋషి పరంపరలో పుట్టేం మనం. అందుకే మనకు మాత్రమే కాలంలో ఉన్న సూక్ష్మశక్తులు తెలుసు, మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. అలా మొత్తం రాత్రులు 4 ఉన్నాయి చూడండి. దేన్ని కాళరాత్రనాలి, దేన్ని మహారాత్రనాలి, దేన్ని మోహరాత్రనాలి, దేన్ని దారుణారాత్రనాలి. ఇది కాక ఘోరారాత్రి కూడా ఉన్నది ఇక్కడ. మరి దాని గురించి చెప్పలేదే అని అనకూడదు మనం. శాస్త్రంలో ఒక మహావిషయంలో 2-3 చెప్తే మిగిలినవి చెప్పినట్లే అంటారు. దీన్ని ఉపలక్షక న్యాయము అని అంటారు దీన్ని. దాని ప్రకారంగా ఇక్కడ ఎన్ని రాత్రులు చెప్పబడ్డాయి? 5 రాత్రులు చూడండి. మొట్టమొదటిగా కాళరాత్రి. కాళరాత్రి దేన్ని అనాలి? ఇది శక్తి సంగమ తంత్రం అనే తంత్రశాస్త్రంలో చెప్తున్నారు. దీపోత్సవ చతుర్దశ్యాహ కాళరాత్రిస్తు పర్వస పర్వస. దీపోత్సవ చతుర్దశి అంటే దీపావళి అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి ఏది ఉందో దాన్ని కాళరాత్రి అంటారు. ఇది యమ సంబంధమైనది. యముడు కాలస్వరూపుడే కదా. యముడు యొక్క లోకం ఏంటి? నరకం. నరకం అంటే దుఃఖం అని అర్థం. మరి ఏంటో కదా, భయపడద్దు. నరకం అంటే దుఃఖం. దుఃఖం ఎప్పుడు అనుభవించినా నరకమే. అది ఇక్కడైనా ఎక్కడైనా నరకం అంటే దుఃఖం. నరాన్ క్రందయతే ఇది నరకం అన్నాడు. మనల్ని ఏడిపించేదానికి నరకం అని పేరు. కనుక నరకాలు బోల్డ్ ఉంటాయి, ఎప్పుడో చూడక్కర్లే, ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. నరాన్ క్రందయతే ఇది నరకం. అయితే నరకము యమ ఎప్పుడు తెలిస్తే? ఇప్పుడు తెలియదు, కాలం పండితే ఎప్పుడైనా తెలుస్తుంది. కాలం మనం చేసిన పాపాన్నో పుణ్యాన్నో పండించేది కాలం. అది కర్మని పండించేది కాలం. ఇది తెలుసుకుంటే ఆ కాలాన్ని నమస్కరించుకోవాలి. అది కూడా అమ్మ. ఆవిడ పండించకపోతే బతుకెలా అండి? నువ్వెంతో సాధన చేస్తున్నావు, పండించద్దు? నువ్వేం చేసినా పండిస్తుంది ఆవిడ పని. అది భూమిలో ఏ విత్తనం వేసినా పండిస్తుంది భూమి, నువ్వు ఏ కర్మ చేసినా పండిస్తుంది అమ్మ. అది అందుకు ఆవిడని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ కాళరాత్రే కాళి, అన్నీ పండించే తల్లి. పాచయతి పాకం, ఇదే కాళరాత్రి. కనుకనే అది నరక చతుర్దశి. ఆ కాళరాత్రిని ఎవరైతే చక్కగా ధ్యానిస్తారో వాళ్ళకి నరక బాధలు లేకుండా చేస్తుంది. కనుక నరక బాధలు పోవాలంటే కాళరాత్రి నాడు కాళీదేవిని ధ్యానించాలి. ఇది పెద్ద రహస్యం. మన వేద సంస్కృతి చాలా విస్తారం, చాలా లోతండి. దయచేసి పైపైనే తెలుసుకుంటూ ఇలాగ బతికేద్దాం అనుకోవద్దు, లోతును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి జన్మ మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు. ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటే అయిపోయింది. కనుక కాళరాత్రి అంటే ఏమిటంటే నరక బాధలను పోగొట్టే రాత్రి. ఇది మనకు బాగా తెలియాలంటే ఈ సమయంలో కాళీదేవిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమావాస్యకి లక్ష్మీదేవి వచ్చేసింది, కానీ కాళరాత్రి నాడు కాళీదేవిని ఆరాధించాలి. ఇప్పటికీ ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు పరిశీలిస్తే బెంగాల్లో, ఒరిస్సాలో సరిగ్గా దీపావళి ముందు రోజు కాళీ పూజ చేస్తారు. చాలామంది కాళీ విగ్రహాలు కూడా పెడతారు, మీరు పరిశీలించండి. ఇప్పటికీ వంగదేశంలో అసలైన శక్తితత్వం ప్రతిష్ఠ చేసే వాళ్ళు ఉన్నారు. మరి లేకపోతే కాళీ ఉపాసకుడైన రామకృష్ణ పరమహంస ఎక్కడి నుంచి వచ్చాడు? వివేకానంద ఎక్కడి నుంచి వచ్చాడు? మహానుభావుడు వివేకానంద బాగా రకరకాల నూతన సిద్ధాంతాలకు ప్రభావితులై దేవుడంటే ఏ ఆకారం లేని పరమాత్మ, ఆకారాలన్నీ మనం కల్పించుకున్నవే అనుకునేవాట. కానీ రామకృష్ణ పరమహంస పరిచయం అయ్యాక ఆకారాలు మనం కల్పించుకున్నవి కాదు, అమ్మకు ఉన్నాయి అని తెలుసుకున్నట్ట. ఎందుకంటే సరిగ్గా ఆయన అమరనాథలో క్షీరభవానీదేవి దర్శనంకి వెళ్ళినప్పుడు ఆనాడు పరమహంస ఇచ్చిన అనుగ్రహం అప్పుడు పండింది ఆయనకు కూడా. అప్పుడు కాళీదేవి దర్శనమిచ్చింది ఆయనకి. అనుభూతి తన కాళీ మీద అద్భుతమైన స్తోత్రం రచిస్తాడండి. రచించి కాళీతత్వాన్ని ఆవిష్కరించారు. అందుకు వంగదేశంలో ఇప్పటికీ కూడా ఈ సప్తశతి యొక్క రహస్యాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో వంగదేశానికి చెందిన ఒక యోగి సప్తశతి రహస్యాన్ని చెప్తూ ప్రథమ చరిత్ర, ద్వితీయ చరిత్ర, అంటే మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర, ఈ మూడు చరిత్రలకి ఒకే ఒక్క మాటలో ఒక అద్భుతమైన అర్థం చెప్పాడండి. ఒళ్ళు ఎలక్ట్రికల్ షాక్ తగిలినట్టు అయిపోయింది. ఈ మూడు చదివితే ఏం జరుగుతుందంటే, మొదటి చరిత్ర చదివితే బ్రహ్మగ్రంథి విభేదిని, రెండవ చరిత్రకి మధ్యమ విష్ణుగ్రంథి విభేదిని, ఉత్తమ చరిత్రకి రుద్రగ్రంథి విభేదిని, తర్వాత లభించేది సహస్రారాంబుజారూఢ సుదాసార విమర్శిని. మొత్తం మూడు గ్రంథుల విభేద విద్య ఇందులో ఉందన్నాడు. ఇంకేం కావాలి? సంపూర్ణ యోగ విద్య అంత మహిమాన్వితమైనది ఒక్క గ్రంథం. ఇది పట్టుకుని తరించిపోయారు వాళ్ళు. యోగశాస్త్ర పరంగా కొన్ని వేల పేజీల గ్రంథం వంగ భాషలో రచింపబడింది. ఇక్కడ తెలుసుకోండి, వాటి సారం మీకు ఇక్కడ చెప్పబడుతుంది. ఇది గ్రహించవలసినవి. ఆ కృషేదో పడి, ఆ తపనేదో తపస్సేదో స్వానుభవం కోసం చేసుకుని తదనుభవాన్ని మీకు అందిస్తూ ఉన్నటువంటి యజ్ఞం ఇది. దానికి వేదిక గురువుల అనుగ్రహం. ఈ విధంగా మనం భావన చేస్తున్నాం. కనుక కాళరాత్రి అంటే దీపోత్సవ చతుర్దశి రాత్రి, దీపావళి ముందు రోజు వచ్చే రాత్రికి కాళరాత్రి అని పేరు. ఇక మహారాత్రి, మహారాత్రి మహేశ అని యజ్జమావాస్యయాయుత. మహారాత్రి అంటే ఆ మరుసటి రోజు వచ్చేటువంటి అమావాస్య, అంటే దీపావళి అమావాస్య మహారాత్రి. ఇక మోహరాత్రి అంటే ఏమిటో చూడండి, చాలా ఆలోచించవలసిన అద్భుతమైన విషయాలండి. జన్మాష్టమి మహేశాని మోహరాత్రి రితి స్మృత. జన్మాష్టమికి మోహరాత్రి అని పేరు. ఏమిటండి ఇది? జన్మాష్టమిని విన్నారు కదా, జన్మాష్టమి ఏంటి? ఆయన పుట్టక ముందు కూడా అష్టమికి జన్మాష్టమి అని పేరు. ఇది రహస్యం. అసలు చెప్పదలుచుకునేది భారతీయ మూలాలు, దయచేసి అర్థం చేసుకోండి. కృష్ణుడు పుట్టక ముందు కూడా అష్టమికి జన్మాష్టమి అని పేరు. కృష్ణ జన్మాష్టమి గనక మనం జన్మాష్టమి అనుకున్నామని అనుకుంటున్నాం, కాదు, దీని పేరు జన్మాష్టమి. జన్మాష్టమి అంటే అర్థం జన్మలకి మూలమైన అష్టమి. జన్మకి మూలమేమిటి? మోహం. కనుక జన్మాష్టమి అంటే మోహరాత్రి, ఇది అర్థం. జన్మలకి మూలమైన మోహానికి సంబంధించిన శక్తి ఉంటుందట అష్టమి నాటి రాత్రిలో. అది కృష్ణాష్టమి నాటి రాత్రిలో, అది శ్రావణ బహుళ అష్టమి నాటి రాత్రిలో ఉంటుంది. అందుకే సర్వ జగత్తుని మోహింపజేస్తూ ఆ మోహంతోనే లాగి, కృష్ణుడంటే నాకు చాలా మోహం అండి, నాకు ఈ జ్ఞానాలవేం తెలియదు, ఆయన అంటే మోహం అండి అనుకున్నారు గోపికలు. ఇంకోడికి మోహమే, కృష్ణుడు అసలు స్వరూపం తెలియక ఆయన అంటే నాకు శత్రువు అండి అనుకున్నాడు వాడు, అది మోహమే. అవునా అనుకోండి. కొంతమంది అనుకున్నారు ఆయన నా కొడుకు అండి అనుకోండి, ఇదంతా మోహభావాలే కదా. కొడుకు, ప్రియుడు, శత్రువు, ఇవన్నీ మోహాలే. కానీ మోహాలు ప్రపంచం వైపు తిరిగితే బంధాలు. ఎవడి మోహాలు కల్పిస్తున్నాడో వాడి వైపే మోహాన్ని తిప్పితే రివర్స్, తిప్పితే మోక్షం. కనుక మోహాలతోనే వాళ్ళందరూ కూడా మోహాతీతుడైన వాడిని మోహించి, మోహానికి మూలమైన వాడిని మోహించి, మోహాన్ని క్షయింపజేసుకుని మోక్షం పొందిపోయారు. మొత్తం కృష్ణావతార రహస్యం కూడా వచ్చేసింది. ఇది రహస్యం అండి. అందుకు మీ అందరి మోహాలు ఉండనియండి. మిమ్మల్ని మోహాలు ఎదుర్కోమని నేనేం బాధ పెట్టను. ఆ మోహం ఏదో నా వైపు తిప్పండి, మీకు మోక్షం ఇచ్చేస్తా అన్న అవతారం కృష్ణావతారం. కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు. ఏమిటో అమ్మ గురించి చెప్తున్న కృష్ణుడు వచ్చాడు. మళ్ళీ ఫుల్ లెవెల్లో వద్దామనుకుంటున్నాడేమో, చూద్దాం. ఇక్కడ మొత్తానికి ఆ కృష్ణ పరమాత్మ మోహరాత్రిలో పుట్టాడు, జన్మాష్టమిలో జన్మించాడు. నా మోహంతోనే ప్రపంచాన్ని నడిపిస్తా, చూడండి ఇక్కడ అని మొత్తం ఈ అవతారమంతా తన పరిపూర్ణతత్వాన్ని ప్రకటించాడు పరమాత్మ. అందుకే ఇంతకు మీరు అమ్మవారి గురించి చెప్తూ కృష్ణు గురించి చెప్పారేంటండి, ఇద్దరు ఒకటేనండి బాబు, మగరూపమైతే ఆయన, ఆడరూపమైతే ఆవిడ, లలితోపాఖ్యాన. అందుకే దీనికి బ్యాక్గ్రౌండ్గా చెప్పుకున్నాం మనం, పుంరూప విష్ణు విగ్రహ. అందుకే వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి స్వరూపాలే, లేకపోతే అంత పని చేయగలిగేవారు కారు. ఆయన నవమి నాడు పుడతాడా, ఈవిడేమో అష్టమి నాడు పుడతాడు, ఈయన గారు అష్టమి నాడు పుడతారా? ఈ రెండు అమ్మవారికి ఇష్టమైన తిథులా? ఏమిటండి ఇద్దరు విశేషం? నిజమే, శ్రీరామ శ్యామ శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక, అంతే రహస్యం. ఇది రూపాలు కాదు, తత్వాలు, తత్వం అది. కనుక జన్మాష్టమి ఏమంటారు? మోహరాత్రి. ఇంకోటి తెలుసా, కృష్ణుడు పుట్టక ముందే నరక చతుర్దశి ఉంది. అందుకని కృష్ణుడు పుట్టిన తర్వాత సత్యభామ నరకాసుర సంహారం మనం కల్పన చేసుకున్నాం. అంటే అర్థం ఏంటంటే ఈ రాత్రి స్వరూపం మొత్తం కలుపుకుంటే కృష్ణుడు, కృష్ణుడు ఒక రాత్రి స్వరూపుడు తెలుసా? ఇది పెద్ద రహస్య విద్య. ఇవి కథలు వినే వాళ్ళకి తెలియదు, ఉపాసకులకు తెలుస్తుంది, లేదా ఆలోచనా పరులకు తెలుస్తుంది. కృష్ణావతార రహస్యం ఇక్కడుంది. అంటే కృష్ణావతారం అంత తేలిగ్గా అర్థం అవదు, అర్థమైతే అది అవతారం అవుతుందా? తపన పడాలండి, తప్పిస్తే గారు అర్థం కాడు. కృష్ణుడు మొత్తం ఇవన్నీ కృష్ణ కథల లింక్ మీరు పరిశీలించారు. నరక చతుర్దశి కృష్ణుడు లింక్ పెట్టాం, ఊరకనే పెట్టలే, ఆ స్వరూపుడు ఆయన, అంతే. నరక బాధలు లేకుండా చేస్తాడు ఆయన, కాళరాత్రి స్వరూపుడు. అందుకే కథ ఒకటి ఉన్నది, ఒకసారి శివుడు పార్వతీదేవిత అన్నట్ట, నువ్వు నల్లపిల్లవి అని. ఆవిడ కాళి ఆవిడ. మరి ఈయన గారు తెల్లని వాడు, అదొకటి. ఎప్పుడు తెల్లగా ఉంటాడు ఆయన, ఆవిడ నల్లగా ఉంటుంది. నల్లపిల్ల నల్లపిల్ల అంటూ ఉంటే ఆవిడ పౌరుషం పొడుచుకొచ్చి తపస్సు చేసి గౌరీ అయిపోయింది. ఇది వేరే విషయం. కానీ ఒకసారి ఆవిడ అందిట, నువ్వెప్పుడు ఖాళీ ఖాళీ అని నల్లపిల్ల అంటుంటావు కదా, నువ్వు తెల్లగా ఉన్నావు బాగుంది, నాకు సరదాగా కోరిక పుట్టింది అందిట. ఏమిటంటే నేను మగాన్నవుతా, నువ్వు ఆడదానివవు, ఎలా ఉంటుందో చూద్దాం అన్నది. భలేగుంది అవుదామా అనుకున్నట్ట. అవుదాం అనుకుంటే అయిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఆడమగ కారు కనుక ఏదైనా అవ్వగలరు వాళ్ళు. ఆవిడ వెంటనే మగరూపం ధరించిందిట, ఈయన వారు ఆడరూపం ధరించేట. కానీ నలుపు తెలుపు అలాగే ఉండిపోయి ఆ నల్లపిల్ల నల్లపిల్లడు అయిపోయింది. తెల్లపిల్లవాడు తెల్లపిల్ల అయిపోయట. ఆ తెల్లపిల్ల రాధాదేవి, నల్లపిల్లడు కృష్ణుడు. ఇది చెప్పారు ఇక్కడ. అందుకే రాధాదేవి శివుడే, ఆ కృష్ణుడు కాళీయే. కృష్ణతత్వం అంతా ఇందులో ఉంది కాదా? నేనేదో అన్వయించానా? భగవద్గీత అర్థం చేసుకున్నాను కనుక చెప్పాను. కాలోస్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధో, అక్కడ పెట్టే లింక్ పట్టుకోండి అక్కడ. ఏమిటి కృష్ణుడు అంతలో తేలిగ్గా దొరుకుతాడండి? గొప్ప లోతు ఆయన డెప్త్, సామాన్యం కాదు. అందుకే ఇవన్నీ ఆయనకి లింక్ పెట్టేశారు చూడండి. జన్మాష్టమి మహేశాని మోహరాత్రి తిస్మృత, పూర్వం రోజుల్లో వీటి సాధనకు వాడేవారు. కాళరాత్రి నాడు కాళీదేవిని ధ్యానం చేస్తే నరక బాధలు ఉండవు, దీపరాత్రి నాడు మహాలక్ష్మిని ధ్యానం చేస్తే దరిద్ర బాధ ఉండదు, జన్మాష్టమి నాడు అమ్మవారిని మీరు ఆరాధన చేస్తే మోహం నశించిపోతుంది. అది చెయ్యాలి మనం. అందుకే మోహం నశింపజేయడం కోసమే జన్మాష్టమి నాడు పుట్టాడు. మోహాన్ని నశింపజేసే మోక్షప్రదాత అవతారం, అందుకు పుట్టాడు అది జన్మాష్టమి. నేను మీకు కృష్ణుడు పుట్టాడు జన్మాష్టమి జన్మాష్టమి అని చెప్పాను, కానీ మీరు కొంచెం తెలివైన వాళ్ళు ఆలోచించండి. కృష్ణుడు వసుదేవుడి ఇంట్లో పుడితే అదే సమయంలో అమ్మవారు నందయ్య సోదరులకు పుట్టింది, మరి అది కృష్ణాష్టమి కదా చెప్పండి ఇక్కడ. మరి ఆవిడ అదే నా సమయంలో పుట్టింది కదా, కనుక అంత కృష్ణుడు కదా ఇంపార్టెంట్, అమ్మకు అంత ఇంపార్టెంట్ ఆ మాటకు వస్తే. అది కృష్ణుడు మాట అంటాడు దేవి భాగవతంలో. భాగవతంలో కూడా అనుంటాడు, కానీ భాగవతంలో కృష్ణుడు హీరో కనుక ఆ మాట బయటికి చెప్పలేదు వీళ్ళు. కానీ దేవి భాగవతంలో అంటాడు ఏమనంటే, మా అక్క లేదో చెల్లెనండి, అక్క చెల్లె గొడవ ఎందుకు, ఇద్దరు ఒకేసారి పుట్టారు కవలలు అంటే బాగుంటుంది, ట్విన్స్. ఆవిడ పుట్టడం వల్ల నేను బతికానన్నాడు ఆయన. తెలుసా మీకు, నేను బతికాను ఎందుకంటే ఆవిడ పుట్టి నేను అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చి ఇంత కథను వెళ్ళిపోయింది కనుక నేను బతికాను, ఆవిడ వల్ల నేను సేఫ్ అన్నాడు ఆయన. అందుకు మా అక్కను బాగా తలంచుకుంటే మీరు బాగుపడతారు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకు మనందరం కూడా కాళరాత్రిని తలంచుకుందాం. అమ్మకి పేర్లు చెప్తాడు భాగవతంలో కృష్ణుడు. ఏమనంటే ఆవిడ పేర్లు ఏంటంటే కాళీ కృష్ణ, ఇవన్నీ ఆవిడ పేర్లు. మాధవి, ఈయన పేర్లన్నీ ఆయన ఆవిడ పేర్లు చెప్పాడు. మరి అక్కా చెల్లెలు ఇద్దరు ఒకే లైటు. అందుకే ఇక్కడ ఈ స్వరూపం చూడండి ఎంత అందంగా ఉంది. మొత్తానికి జన్మాష్టమికి మోహరాత్రి అని పేరు. మరి దారుణారాత్రి అంటే వైశాఖ శుక్లగా అక్షయ తృతీయ దారుణోచ్యతి. వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షయతది అండి. అక్షయ తృతీయని దారుణారాత్రి అని అంటారు. ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా అంటే ఆ రాత్రికి ఏదో ప్రత్యేకత ఉంది. మరి అక్షయమని ఎందుకన్నారంటే అనంత ఫలప్రదాయిని. ఆ రాత్రి నాడు కానీ ఆరాధన చేస్తే అనంత ఫలాన్ని ఇవ్వగలదా తల్లి, అది అనమాట అక్షయ తృతీయ. ఆఖరికి ఈ రోజుల్లో అక్షయ తృతీయ బాగా పాపులర్ అయింది. ఎందుకు, ఏదో కొనుక్కుంటే బాగుంటుంది, అవి మిగిలే. ఏదైనా కమర్షియలైజ్ చేస్తే కానీ మిగిలిన పరిస్థితుల్లో మనం ఉన్నాం, దౌర్భాగ్యం. అందుకే ఉత్తమ జ్ఞానం మాత్రం ప్రాచుర్యాలకు అతీతంగానే లభిస్తూ ఉంటుంది, మనం పట్టుకోగలగాలి దాన్ని. వైశాఖ శుక్ల తృతీయ అనేది అక్షయ ఫలప్రదాయని చెప్పారు. కానీ బంగారం కొనుక్కుంటే అక్షయమని ఎవ్వడు చెప్పలేదు. సాధన చేసుకుంటే అక్షయమవుతుంది, దానికి వినియోగించుకోండి అక్షయ తృతీయ. తర్వాత ఘోరరాత్రి, ఇది కూడా చెప్పుకుందాం సందర్భం వచ్చింది కనుక. ఘోరరాత్రి అంటే మార్గశీర్ష కృష్ణాష్టమి. ఇది ఘోరరాత్రి. ఘోరము అంటే బాధాకరం, బాధలన్నీ పోవాలంటే ఆ రాత్రి. అమ్మవారికి రాత్రి సాధనలు చాలా ప్రీతి. అంతర్ముఖత్వ సాధనలకి రాత్రి సాధనలు ఇది గొప్ప, అంతర్ముఖ సాధనలు. అని రాత్రిపూట ధ్యానం చాలా విశేషం. అంతేకాని రాత్రి సాధనలు అంటే అభిచారాలు అనుకోవద్దు దయచేసి. రాత్రి సాధనలు అంతర్ముఖ ప్రయాణానికి పనికొస్తాయి, అది ప్రధానమైనవి. అందుకే మహాత్ముల సాధనలు ఎవరు సద్దుమడగని కాలంలోనే జరిగిపోతాయి. అది వాళ్ళు దానికోసం మడి తడి అక్కర్లే. మీరు ఎక్కడంటే అక్కడ కూర్చొని అమ్మని ధ్యానించండి. మంత్రాలు తంత్రాలు అయితే మాత్రం గురువుల పద్ధతి ప్రకారం చేయండి. అమ్మను తలంచుకోవడం మాత్రం ఏకాంతంలో అంతర్ముఖంలో తలంచుకోండి. నామాలు చాలవా, ఈ స్తోత్రాలు చాలవా. మొత్తానికి కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అయింది కదా. త్వం శ్రీహి త్వం ఈశ్వరి త్వం హ్రీహి త్వం బుద్ధిర్బోధ లక్షణ. త్వం స్త్రీహి, అమ్మా నువ్వు స్త్రీవి. స్త్రీ అంటే లక్ష్మి అంతే కదా. అంత చెప్ తేలిగ్గా చెప్తే అయిందా? స్త్రీహి అంటే ఐశ్వర్యరూపిణి, శోభారూపిణి, కాంతి రూపిణి, కళారూపిణి, ఇన్ని అర్థాలున్నాయి. ఒక శోభ, ఒక అందం, ఒక కళ, ఒక గొప్ప గుణం, వీటన్నిటికీ స్త్రీ అని పేరు. ఇవన్నీ కలబోసిన తల్లి స్త్రీ అంటే. కనుక ఇందులో ఏది కావాలన్నా ఆ స్త్రీని పట్టుకోవాలి మనం. అందుకే అది స్త్రీ అనే మాటకి ఇక్కడ అర్థం మాత్రం శాస్త్రవేత్తలు వైదిక అర్థం చెప్పారు. వైదిక అర్థం ప్రకారంగా రుచస్సామానియజుగుంషి సాహి స్త్రీరమృతాసతాం ఋగ్యజుస్సామాత్మకమైన వేద విద్యలు ఉన్న తేజస్సుని స్త్రీ అంటారు. ఆవిడ స్త్రీ, ఇది తెలిసింది కదా. త్వం ఈశ్వరీ, ఈవిడే ఈశ్వరి. ఈశ్వరిని తేలిగ్గా అంటున్నాం కానీ అది గొప్ప మాట. ఈశ్వరి ఆవిడ. ఈశ్వరి అంటే సృష్టి స్థితిలయ కారిణి అయిన సమర్థురాలు. ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు, ఇది అర్థం. రెండవ అర్థం, అన్ని ఐశ్వర్యములు ఎవడివో వాడు ఈశ్వరుడు, లేదా ఎవతెవో ఆమె ఈశ్వరి. అన్ని ఐశ్వర్యములు ఆవిడ అధీనంలో ఉన్నాయి, ఆవిడ సర్వసమర్థురాలు. ఇది ఈశ్వరి శబ్దం. త్వం హ్రీహి, హ్రీ హ్రీ అంటే అర్థం ఏమిటి? నిజానికి హ్రీ అంటే అన్నింటినీ లోపలికి లాక్కునే శక్తి. హ్రీ దీన్ని లజ్జ అంటారు, బిడియం అంటారు. బయటకు ప్రకటించకుండా లోపల దాచేసుకుంటే బిడియమే కదా. ఆవిడ బిడియం, హ్రీ. సర్వ జగత్తుని తన లోపలికి లాక్కునే లీన శక్తి హ్రీ, ఇది అర్థం. అంతేకాదు లజ్జాభిమాన దేవత. లజ్జ అంటే ఏమిటో తర్వాత చెప్పుకుందాం, చాలా ఉంది చెప్పుకోవడానికి. త్వం బుద్ధి బోధ లక్షణ, త్వం బుద్ధి. అమ్మా నువ్వు బుద్ధిస్వరూపంతో ఉంటావు. బుద్ధి ఉందని ఎలా తెలుస్తుంది? బుద్ధి ఉందని ఎలా తెలుస్తుందండి? ఈ మాటకు సమాధానం చెప్తే తెలుస్తుంది. బోధ లక్షణ, అది వెంటనే బుద్ధి బోధ లక్షణ. బోధ అంటే అర్థం అవ్వడం. బోధ అంటే బోధపడిందా అని అంటూ ఉంటారు, అంటే అర్థమైందా అని అర్థం. ఒకదాన్ని అర్థం చేసుకునే శక్తిని బుద్ధి అంటారు, అది బుద్ధిర్బోధ లక్షణ. మనలో అర్థం చేసుకునే శక్తి బోధ లక్షణ. మీరు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు కనుక నాకు బుద్ధి లేదు అనద్దు. నేను చెప్పింది అర్థం కాకపోవచ్చు కానీ ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తే సీరియల్ అర్థమవుతుంది, అప్పుడు పనిచేసింది అది. అప్పుడు పనిచేసింది దానికి, ఇప్పుడు పనిచేయలేదు, అంతే తేడా. కానీ ఉంటుంది అందరిలోనే, లేకపోతే ఎవడుంటాడండి? అది భగవంతుని వైపు పనిచేస్తే మహామేధ, లోకం పనిచేస్తే ఒట్టి మేధ, అంతే సార్. పనిచేసింది మొత్తం. అదేం చేసాం? లైట్ ఉంది, నువ్వు ఫోకస్ దేని మీద వేసేవో చూసుకో. బంగారం మీద వేసావా, చెత్త మీద వేసావా, అది నీ యొక్క దృష్టి బట్టి ఉంటుంది. కనుక నీలో ఉన్న అమ్మ ఇచ్చిన బుద్ధి అనే లైటు అమ్మ వైపు ప్రసరిస్తే అమ్మ అర్థమవుతుంది, ప్రపంచం వైపు ప్రసరిస్తే ప్రపంచం అర్థమవుతుంది. తెలుసుకో, త్వం బుద్ధిర్బోధ లక్షణ, అర్థమయ్యే శక్తిగా ఉన్నదానివి. అమ్మా నువ్వు లజ్జవు, నువ్వు పుష్టివి, నువ్వు తుష్టివి. ఎంత బాగున్నాయి, నువ్వు లజ్జవు. అమ్మ పేరు లజ్జట. లజ్జ అంటే దీనికి చాలా ప్రధానమైన అర్థం ఉన్నది, మరొక చోట కూడా వస్తుంది కనుక వదులుతాం. ఇక్కడ కొంచెం విశ్రాంతి ఇద్దాం బ్రహ్మగారికి. పుష్టిహి తుష్టిహి ఇవి కూడా వస్తాయి. ఇక్కడ కూడా వచ్చినవే అక్కడ కూడా విస్తారం అవుతాయి. కనుక ఒక చోట ఇంత చెప్తే ముందు అనిపిస్తుంది సప్తశతికి 9 రోజులు సబ్జెక్ట్ కావాలండి, 9 రోజులు కావాలా అనిపిస్తుంది. 9 రోజులు అయితే 9 రోజులు చాలలేదండి అనిపిస్తుంది. అది సప్తశతిలోని గొప్ప విశేషం. మరి ఎలా సరిపోతుంది? ఒక్క స్తోత్రం పట్టుకుని 2 గంటలు లాగితే, ఒక స్తోత్రం బాగా అర్థమైతే ఇంకో స్తోత్రం సులభంగా వెళ్ళిపోతుంది. అది దీనిలో రహస్యం. ఇక్కడ మాటలు అక్కడ వస్తాయి, మీకు నాకు కన్వీనియంట్. కానీ ఇక్కడ చెప్పకుండా వదిలేసామంటే అక్కడ చెప్పడానికి రెడీగా ఉండాలి. నేను చెప్పడానికి రెడీవే, మీరు వినడానికి రెడీగా ఉండండి. లజ్జ, పుష్టి, తుష్టి ఈ 3 నువ్వే అన్నాడు. లజ్జ, లజ్జ అంటే సిగ్గు. అంటే తెలుసా? అమ్మా నువ్వు సిగ్గు రూపంతో ఉన్నావు. లజ్జ, లజ్జ అమ్మవారి యొక్క రూపంటండి. తర్వాత లజ్జ గురించి బాగా మాట్లాడదాం. లజ్జ అంటే ఒక్క చిన్న అర్థం ఇప్పుడు చెప్పేస్తా, వచ్చింది కనుక. లజ్జ అంటే వెనుకకు లాగుట, వెనుకంజ వేయుట అని అర్థం. ఇది ఆవిడ రూపంట. అందుకే నేను అన్నిటికీ వెనుకంజ వేస్తూ ఉంటానండి. ఒక ఆయన సంధ్యావందనం నన్ను చేయమన్నాడు, ఇప్పటికీ వెనుకంజ వేశాను, కనుక లజ్జ ఉంది. అది కాదు ఇక్కడ. అధర్మం చేయడానికి వెనుకంజ వేయడాన్ని లజ్జ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. అధర్మం చేయడానికి వెనుకంజ వేయడం. మనం కూడా ఏదైనా వస్తువు కనబడుతూ ఉంటే తీసుకో బుద్ధేస్తుంది, కానీ తీసుకోకుండా వెనుకంజ వేస్తాం. ఎందుకు? ఎవడని చూస్తే తంతాడేమోనని. అలా వెనుకంజ వేయడం కాదు, ఇలా తీసుకోవడం అధర్మం అని నీకు తెలిసి వెనుకంజ వేస్తే అది ఉత్తమ లక్షణం. మహాత్ములు ఎవడికో దొరికిపోతామని తప్పు చేయకుండా ఉండరు వాళ్ళు. కొంతమంది చాలా మంచివాళ్ళుగా చలామణి అయిపోతుంటారు, ఎందుకు? దొరకలేదు కనుక. కానీ మహాత్ములు దొరికినా దొరకకపోయినా తప్పు చేయరు. చాలామంది, ఒక ఆయన గొప్ప మాట అన్నాడు, అవకాశం లేక చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోయారు అన్నాడు ఒక ఆయన. అవకాశం లేక మంచివాళ్ళుగా మిగిలిపోయారట. కానీ తప్పు చేయడానికి అవకాశం ఉన్నా తప్పు చేయకుండా వెనకయ్యడమే లజ్జ అంటే. ఇది ఉత్తముల్లో స్వాభావికంగా ఉంటుంది లక్షణం. అది వాడు అక్కడ కనబడుతోంది, ఎవడు లేడు, ఆయన తీసుకోడు పరద్రవ్యం నాకెందుకంటాడు, వాళ్ళ లజ్జ అది. ఆ లజ్జారూపంతో వెనుకంజ వేసేలా చేస్తే ఉత్తమ శక్తి ఏదో ఆవిడ అమ్మ. అమ్మ అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాడికి లజ్జ ఉంటుంది. ఈ గుణాలు ఉంటే కానీ అమ్మ అనుగ్రహం రాదు. అమ్మ అనుగ్రహం ఉంటే ఈ గుణాలు ఉంటుంది. ఈ గుణాలు నీకు అమ్మ ఇచ్చింది అంటే నిన్ను దగ్గరికి తీసుకోవడానికి అమ్మ ప్రయత్నం చేస్తుందని అర్థం. లజ్జ పుష్టి. పుష్టి అంటే నిండుతనము, ఇది అర్థం. ఆ నిండుతనం అమ్మ యొక్క రూపము అంటే అన్ని సమృద్ధిగా ఉండాలి. ఆ సమృద్ధి అమ్మ పుష్టి అంటే. పుష్టి ఉంటే లాభం లేదు, తుష్టి కూడా ఉండాలి. ఏముంటే బాగుంటాయని మనకు మనం అనుకుంటామో అవన్నీ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు బాగున్నావా అని. వాడు చెప్తాడు ఎప్పుడు తృప్తి లేదయ్యా అన్నాడు. అంటే అన్ని పుష్టిగా ఉంటే లాభం లేదు, తుష్టిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. కనుక సంతోషం అమ్మ రూపం. అన్ని సమృద్ధిగా ఉండడు అమ్మ రూపం, సంతోషం అమ్మ రూపం. అందుకు పుష్టి తుష్టి ఇవి లేవనుకోండి, అడగండి. కొంతమంది అంటూ ఉంటారు చాలా కష్టాల్లో ఉన్నాం కనుక భగవంతుని తలంచుకోవడానికి టైం లేదండి అంటూ ఉంటారు. పాపం కష్టాల్లో ఉన్నాడు కనుక దేవుని తలంచుకొట్ట. సంపదలు రావడం మొదలెట్టాయి అప్పుడు అడిగారు చేస్తున్న టైం లేదండి. ఎందుకంటే సంపాదించుకునే టైము, దాచిపెట్టుకునే టైము, ఆ టైంతో అసలు లేదు. మరి ఎప్పుడున్నట్టు కష్టాలు ఇస్తే టైం లేదు, సుఖాలు ఇస్తే అసలు టైం లేదు. మరి ఎప్పుడుంది? లేదన్న వాడికి ఎప్పుడూ లేదు, కావాలనుకున్న వాడికి ఎప్పుడు ఉంటుంది. అందుకు ఇప్పుడు పుష్టి తుష్టి కావాలనుకున్నవాడు అమ్మని ఎప్పుడూ అడుగుతూనే ఉండాలి. పుష్టి తుష్టి నువ్వే శాంతివి. శాంతి అంటే అర్థం ఏంటి? నేను వేదాంతం దాకా గోల పెట్టను ఇక్కడ. శాంతి అనే దానికి ఇక్కడ మనస్సమాధానం. సమాధానం అంటే ఆన్సర్ కాదు, సొల్యూషన్. సమాధానం లభించుట, సమాధానము, ఇదే సమాధి. శాంతము, అల్లకల్లోలాలు లేకుండా మనసు ఉండడమే శాంతం అంటే ఆ సమాధానము. అది దొరికితే కానీ సౌఖ్యము లేదుట అన్నారు త్యాగరాజుల వారు. శాంతము లేక సౌఖ్యము లేదు. కానీ పుష్టి తుష్టి శాంతి లజ్జ ఇవన్నీ రూపం, నీ రూపమేనమ్మా. అమ్మ అంటే ఎన్ని అద్భుతాలు చెప్తున్నాడు. క్షాంతి రేవచ సహనానివి నువ్వే అన్నాడు. గొప్ప విషయం అండి సహనం, అమ్మ రూపం. ఒక్కసారి సహనం వహించకపోతే కొన్ని యుగాలు బాధపడినా తేరుకోలేనంత నష్టాన్ని అనుభవించక తప్పదు. అవునా లేదా? కొద్దిపాటి సహనం నిన్నెంత కాపాడుతుంది. రావణాసుడు ఎదురుగా నిలబడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏమిటి అలా మీద మీదకు వస్తున్నావు, తగలబెట్టేస్తాను జాగ్రత్త, నిన్ను తగలబెట్టగలిగే శక్తి నాకుంది. కానీ రాముడి సందేశం రాలేదు గనక తగలబెట్టలేదు. ఆవిడ సహించింది, అది సహనం. ఆ క్షాంతి జగతికి రక్ష ఇచ్చిందా లేదా? అంతేకాదు సీతమ్మను నానా మాటలు అన్నాడు రావణాసురుడు. ఆ కింద ఉన్న రాక్షస స్త్రీలు నానా మాటలు అన్నారు. అదంతా చూస్తూ ఎంత ఉగ్రత్వం కలిగినా సహనం వహించాడు మరోస్వామి చెట్టు మీద. ఎవడు? క్షాంతి. రావణాసురుడు తీసుకువెళ్ళి సంవత్సరం ఉంచినా వాటి టైం వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుని అప్పటి వరకు సహనం వహించాడు రామచంద్రమూర్తి. మహాత్ములు క్షమతో ఎదుర్కొంటారు కనుక ఓర్చినమ్మకి తేట నీరు. గుర్తుపెట్టుకోండి, క్షమ ఉండాలి, క్షమ ఉండాలి. ఏ దీక్ష సాగాలన్నా ఉండవలసిన మొదటి గుణం క్షమ. అందుకే ఎవరు దేంతో సాధిస్తారో పెద్దవాళ్ళు చెప్పారు, హింసాబల మసాధూనాం రాజ్ఞా దండ విధిర్బలం, అలాగే క్షమా గుణవతాం బలం బాలానాం రోదనం బలం. ఇది చెప్పారు. ఎవరెవరు ఎలా పనిని సాధిస్తారో చెప్పారు. దుర్మార్గులు హింసించి సాధిస్తారు, రాజు దండించి సాధిస్తారు, పిల్లలు ఏడ్చి సాధిస్తారు, గుణవంతులు క్షమతో సాధిస్తారు అని చెప్పారు ఇక్కడ. కానీ క్షమ సహనమే సాధనకి ప్రధానమైన పునాది. అందుకే అమ్మా ఆ క్షమారూపము నువ్వు, నాకు సహనం తక్కువండి అమ్మవారిని అడగండి ఇస్తుంది ఆవిడ. ఖాళీ అయినవన్నీ నింపడమే ఆవిడ చేసే పని. క్షమ తక్కువైతే ఆవిడని అడగండి క్షమా గుణవతం. ఇంతవరకు అమ్మ రూపాన్ని చెప్పేశారు చూడండి, అమ్మ తత్వం చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి చెప్పారంటే మీరు ఒక బొమ్మ చేయదలుచుకున్నారు. ఏ బొమ్మ? ఏ బొమ్మ తెయదలుచుకున్నా డిసైడ్ చేసుకోండి, దానికి తగ్గ మెటీరియల్ సంపాదించుకోండి. మట్టి బొమ్మ తెయదలుచుకుంటే మట్టినంతటి తెచ్చుకుని బొమ్మ చేశారు. ఆ బొమ్మలో ఏముంది? నువ్వు బొమ్మ గురించి చెప్పిన సమాధానం చెప్పకపోతే ఎలాగమ్మా? మట్టితో చేసిన బొమ్మలో ఏముంటుంది? మట్టి ఉంటుంది. మట్టితో చేసిన బొమ్మలో మట్టి ఉంది. ఇప్పటి వరకు మట్టి వచ్చింది మెటీరియల్. ఏమిటా మట్టి? త్వం స్వాహ త్వం సదా త్వం హీ. ఇంతవరకు చెప్పినవన్నీ ఒక దగ్గరికి తెచ్చుకోండి. ఈ తెచ్చిందంతా స్తోత్రం చేశారు కదా, ఈ స్తోత్రం చేసిన శబ్దాల్లో చెప్పిన భావం, శక్తి, గుణం, లీల, తత్వం అంతా కలిసి ఒక రూపం ధరించి బ్రహ్మ ముందుకు వస్తోంది. ఆ రూపాన్ని ఒక్కసారి చూడండి ఎలా వచ్చిందో. ఖడ్గిని శూలిని ఘోర గదిని చక్రిని తథా శంఖిని చాపిని బాణభుషుండి పరిఘాయుదా. వచ్చింది ఇప్పుడు ఎదురుగా కనబడింది ఆ రూపం వస్తోంది ఆ తల్లి. ఇంతవరకు రూపరహితమైన తత్వాన్ని చెప్పాడు, ఆ తత్వం ఇప్పుడు రూపసహితంగా బ్రహ్మకి జ్ఞానంలోకి వచ్చేసింది, ఇంకా బయట కనబడుతుంది ఇప్పుడు ఆ తల్లి. ఇప్పుడు ఖడ్గిని ఖడ్గం పట్టుకుని కనబడుతోంది, శూలం పట్టుకుంది, ఘోరము అనబడే ఆయుధం ధరించిందిట. అంటే తలుచుకుంటేనే ఘోరం, చెప్పడానికి భయం. దీనికి వ్యాఖ్యాతలు చెప్పారు, తెగిన మానవ శిరస్సు ఘోరం అంటే అది పట్టుకుంది అక్కడ. ఖడ్గిని శూలిని ఘోర రాసుకుంటున్నారా? గదిని గద పట్టుకుంది, చక్రిని చక్రం పట్టుకుంది, శంఖిని శంఖం పట్టుకుంది, చాపిని ధనుస్సు పట్టుకుంది, బాణము భుషుండి భుషుండి అని ఒక ఆయుధం, అలాగే పరిఘా పరిఘనబడే మరొక ఆయుధం పరిఘాయుధ. మొత్తం ఎన్నొచ్చాయి? 10 ఆయుధాలు ధరించిందండి. 10 ఆయుధాలతో ఉన్న తల్లి అంటే ఇప్పటి వరకు చెప్పిన తత్వం ఒక రూపం ధరించింది, ఈ రూపం నుండా ఆ తత్వం ఉంది, ఆ తత్వం ఈ రూపం ధరించింది. ఇప్పుడు చెప్పిన ఈ తత్వాన్ని ఈ శ్లోకానికి ధ్యాన శ్లోకం ఇది. ఇప్పటి వరకు చెప్పుకున్న స్తోత్రాన్ని ఈ శ్లోకంతో ధ్యానించండి. ఈ శ్లోకం చెప్పన, ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సం దధతిం కరైస్త్రణయనాం సర్వాంగభూషావృతాం యాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టాన స్తుష్టావసుక్తే హరే నీలాస్మజ్జ్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం యాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టావసుక్తే హరౌ నీలాస్మజ్జ్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం. మహాకాళి స్తోత్రం అండి. ప్రథమ చరిత్ర చెప్పే ముందు దీన్ని ధ్యానం చేస్తారు. అంటే ఈ చరిత్ర మొత్తంలో ఇవిడు కూర్చున్నట్టుంది. ఈ తల్లిని ధ్యానించండి. ఖడ్గం చక్ర గదేషు చాప పరిగాన్ శూలం భుషిండీం శిరహ, ఈ చెప్పిందంతా ఇక్కడుంది. పట్టుకుని నల్లగా ఉన్నటువంటి తల్లి, మధుకైటపల్లి సంహరించడం రెడీ అయిపోతున్నటువంటి తల్లి, మొత్తం 10 తలలతో 10 పాదాలతో ఆస్య పాద దశకాం, 10 తలలు 10 పాదాలతో నల్లగా ఉందిట, నీల అస్మజ్యుతి ఇంద్రనీల కాంతులతో ప్రకాశించిపోతున్న నీలకాంతులతో ఉన్నటువంటి ఆ తల్లి సేవే మహాకాళికాం. ఆ తల్లి ఇందులో చెప్పబడుతున్నది. ఆ తల్లి గాయత్రి, ఆ తల్లి ఇత్యాదులన్నీ కూడా. అయితే అమ్మా, నువ్వు ఉగ్రరూపినివా సౌమ్యరూపినివా? అమ్మా, నిన్ను మించిన అందగత్తె ఎవరున్నారు తల్లి? సౌమ్యా సౌమ్యతరా అశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి. అమ్మా, నువ్వు అత్యంత సౌమ్యురాలవు. సౌమ్యభావం అంటే సుందరీభావం, మన పట్ల సుముఖంగా ఉంటే సౌందర్యం, మనకు ఆనందం కలిగిస్తూ కనిపిస్తే సౌందర్యం. అదిగా సౌందర్య లహరిలో చెప్పుకున్నాం. ఈ సౌమ్యాలు సుందరాలు చాలా ఉంటాయి, అందులో ఇదొకటి అని నేను అన్ను. నువ్వు సౌమ్యతరవు, అంటే ఎన్ని సౌందర్యాలు చెప్పినా దానిపైనే నువ్వు ఉంటావు కదా, వాటితో సమానం కాదు తల్లి. అంతేకాదు, అన్ని సుందర వస్తువుల కంటే నువ్వే సుందరము, నిన్ను మించిన సుందరము లేదు, నువ్వు సౌందర్యల్లహరివి, నీవు త్రిపుర సుందరివి. అందుకే సౌమ్య సౌమ్యతర అశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి. అశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి, సమస్త సౌందర్య వస్తువుల కంటే నువ్వు సుందరివి, అందుకే నిన్ను పరా అన్నారు. పరా అంటే శ్రేష్టమైన దానవు, అన్నిటినీ మించిన దానవు. అయ్యో కాదయ్యా, సృష్టిలో శ్రేష్టమైన వస్తువులు చాలా ఉన్నాయి కదా, అంటే ఎన్ని వస్తువులు నువ్వు పెట్టినా వాటికి పైనే ఉంటుంది అమ్మవారు. అందుకే పరాణాం పరమ, పరా పరాణాం పరమ. మాటలు ఎంత అందమైన మాటలు చూడండి. సౌమ్య సౌమ్యతర అశేష సౌమ్య భ్యస్తత్ సుందరి పరా పరాణాం పరమ. అందుకే త్వమేవ పరమేశ్వరి, అందుకు నిన్ను పరమేశ్వరి అన్నారమ్మా, పరమేశ్వరి నిర్వచనం. అయితే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేను పిలిస్తే వచ్చావంటే ఇంతవరకు లేవా? ఇంతవరకు ఉన్నదాన్నే నేను పిలిచాను, ఇది ఎక్కడ అర్థం? అక్కడ పొదుగులో పాలున్నాయి, ఈ పాలు తయారైంది ఆ ఆవు యొక్క సర్వశరీర రక్తాణువుల్లోంచే తయారైంది. ఆ పొదుగు ద్వారా పిండం, నువ్వు పిండితే వచ్చింది కానీ అక్కడ ఉంది అది. కనుక నువ్వు స్తోత్రం సాధన ద్వారా ప్రపంచంలో వ్యాపించిన అమ్మను నువ్వు పిండి తెచ్చుకున్నావు ఇక్కడికి. అందుకే నువ్వెవరంటే నాకు తెలుసమ్మా, యచ్చకించిత్ క్వచిత్ వస్తు సదసద్వాఖిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సాత్వం కిం స్తూయసేమయా. అమ్మ, సృష్టిలో ఏ ఏ వస్తువు కనబడుతుందో ఆయా వస్తువులన్నింటిలో శక్తివి నువ్వు. ఇదొక్కటే నిర్వచనం, ఇంకోటి చెప్పక్కర్లేదండి. అమ్మ అంటే ఏమిటంటే కనబడే వస్తువులో కనబడని వస్తువులో సదసద్వ అఖిలాత్మికే సత్తు అసత్తు, కనబడేది సత్తు కనబడనది అసత్తు. ఇక్కడ ఇదే అర్థం, కార్యం సత్తు కారణం అసత్తు. కనుక కార్యమైన దానియందు కారణమైన దానియందు, అది కొండ కార్యం, మట్టి కారణం. ఇప్పుడు కనబడిందా మట్టి? కనబడింది, కొండగా కనబడింది. కొండగా కనబడినప్పుడు మట్టిని మర్చిపోయావు, కానీ కొండలోనే మట్టి ఉంది. ఇలా వెళ్ళి వెనక్కి, కార్యం కారణం రెండు ఆవిడే. అది కార్యకారణాత్మకమైన జగత్తులో కనబడుతున్న ప్రతి వస్తువు నందు ఏ శక్తి చెప్పబడుతూ ఉన్నదో ఆ శక్తివైన నిన్ను నేనేమి స్తోత్రము చేయగలనమ్మా అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఎంత గొప్ప మాట చూడండి, ఇంత స్తోత్రం చేసి ఆయన అన్నమాట ఏమిటి, నేనేమి చేయలేనమ్మా అని. కనుక స్తోత్రం చేసేటప్పుడు ఉండవలసిన అర్హత ఏమిటంటే నేను స్తోత్రం చేయలేను అన్న ఎరుక. నేను తరించడం కోసం నిన్ను స్తుతిస్తున్నాను, కానీ నిన్ను స్తుతించగలిగి నేను స్తుతించలేనమ్మా. అంత శక్తి నాకెక్కడా? అసలు శక్తివైన నిన్ను స్తుతించే శక్తి నాకెక్కడా? ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి తస్య సర్వస్య యా శక్తి సాత్వం కిం స్తూయసేమయ. ఒక్క మాట చెప్తానమ్మా, ఎవడు సృష్టించి స్థితి చేసి పాలన చేస్తూ ఉంటాడో వాడు ఇదిగో కిందన్నాడు, వాడిని కూడా నిద్రలోకి లాగేసినటువంటి నిద్రాదేవి నువ్వు. సోపి నిద్రావశం నీత యయా త్వయా జగత్స్రష్ట జగత్పాతాత్తయో జగత్. సోపి నిద్రావశం నీత కస్త్వాం స్తోతుమిహేశ్వర. అటువంటి నిన్ను నేను స్తోత్రం చేయలేను కాదు, కింద పడుకున్నాయని లేచినా నిన్ను స్తోత్రం చేయలేడు. ఇంకోడు వస్తాడు, వాడు కూడా స్తోత్రం చేయలేడు. వాడెవడు? రుద్రుడు. మేము ముగ్గురం కూడా నిన్ను స్తుతించేయలేం. అసలు విష్ణువు ఈ శరీరంతో కనబడ్డానికి కారణం నువ్వు, నేను ఇలా కనబడ్డానికి కారణం నువ్వు, ఆ మూడో వాడు ఉన్నాడే వాడు కనబడ్డానికి కూడా కారణం నువ్వే. విష్ణు శరీర గ్రహణం అహం ఈశానయేవచ మా ముగ్గురు కూడా కారితాస్తే యతోతస్త్వాం కస్తోతుం శక్తివాన్ భవేత్. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఈ శరీరాది వ్యక్తీకరణలు ఇచ్చినటువంటి దానవు నువ్వే కదా తల్లి. అందుకు ఒక్క మాట నీకు చెప్తున్నాను, ఇంతవరకు నాకు తెలిసింది నీ దగ్గర అన్నాను, ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందేంటో నేను చెప్తున్నాను. అదేమిటంటే ఈ అసురులు ఉన్నారే వాళ్ళని నశింపజేసి లోకాన్ని కాపాడమ్మా. ఎవరు అసురులు? మధుకైటవులు. వాళ్ళు ఉభయుల్ని నశింపజేసి కాపాడు. స్వామి సాత్వమిత్తం ప్రభావైస్వై రుదారై దేవి సంస్థుత మోహయేతౌ దురాధర్షౌ అసురౌ మధుకైటభౌ. ఈ మధుకైటవులు ఇద్దరినీ మోహింపజేయమ్మా. భలే అన్నాడండి ఇక్కడ, సంహరించమ్మా అని కూడా కాదుట, నువ్వు మోహింపజేయమ్మా అది అడగాలి. ఎందుకంటే వాళ్ళ బుద్ధిని తిప్పేస్తుంది అమ్మ, బుద్ధిని తిప్పేయడం మోహం అవుతుంది. ఇది తెలివైన మాట అండి. అమ్మని అడగాలి, బుద్ధిని తిప్పేయమని అడగాలి. అమ్మా చెడు వైపు వెళ్లకుండా నా బుద్ధిని తిప్పాయి, నన్ను బాధించే వాళ్ళు నా దగ్గరికి రాకుండా వాళ్ళ బుద్ధిని తిప్పాయి. అందుకే వాణ్ణి వీణ్ణి మార్చుకుంటూ జీవితం అంతా నానాయాతన పడుతూ ఉంటాం మనం. రోజు కోడి దగ్గరికి వెళ్ళి వాడు నాకు వశం అయ్యేటట్టు చేయడం కోసం ఇవాళ ట్రైలు, రేపు మరొకటి కోసం ట్రైలు, ఇన్ని గోళ్ళు ఎందుకు? అన్ని బుద్ధులు ఎవరి చేతిలో ఉన్నాయో ఆ తల్లిని ఆశ్రయించండి, అన్ని బుద్ధులను ఆవిడ లాగి మీ వైపు అనుకూలంగా చేసేస్తుంది. ఇది తెలివైన వాడి పని. అందుకు వాడు నాకు ప్రసన్నం కావాలి, వీడు నాకు అనుకూలం కావాలని వాడు కాళ్ళు వీడు కాళ్ళు పట్టుకుని దేబిరిస్తావే. అమ్మ కాళ్ళు పట్టుకో, లోకేశ్వరి కాళ్ళు పట్టుకో, లోకం నీ కాళ్ళు పట్టుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మని ఎవడైతే పట్టుకుంటున్నావో ఆవిడ చేతిలో అన్ని బుద్ధుల పగ్గాలు ఉన్నాయి, ఆ బుద్ధి నీ వైపు బాధించుకుని తిప్పేయగలదు. నువ్వు ఎంత విర్ర వీగుతూ లోకాన్ని హింసించాలనుకున్నా అమ్మను ఆశ్రయిస్తే హింసించే బుద్ధిని తీసేస్తుంది తల్లి. అంతేకాదు నీకు నువ్వు చెడువైపు వెళ్ళిపోతున్నా నీ బుద్ధిని కూడా మంచివైపు లాగలదు తల్లి. ఎందుకంటే పగ్గ మావిడి చేతిలో ఉంది, పాశ మావిడి చేతిలో ఉంది. కనుక పాశం ఎవడి చేతిలో ఉందో ఆవిడ మహామాయ. మోహయేతౌ మహాసురౌ. ఇద్దరు రాక్షసుల్ని మోహింపజేయమ్మా, దానికి నువ్వేం చేయాలి? ముందు నిద్రలేపు. ప్రబోధంచ జగత్స్వామి నియతాం అచ్యుతో లఘు. లఘు అమ్మ, కొంచెం లఘువుగా ఈ జగత్స్వామిని ప్రబోధింపజేయు. కొంచెం లఘువుగా అంటే ఏదో కొంచెం తేలిగ్గాను కాదు, లఘు అంటే శీఘ్రముగా, ఇది అర్థం. లఘు అంటే శీఘ్రముగా అంటే తేలిగ్గా అంటే శీఘ్రంగా. తేలిగ్గా దొరికిపోయిందంటే వెంటనే దొరికిందని అర్థం, కానీ కొంచెం దొరికిందని అర్థం కాదు. ఇక్కడ లఘు అంటే శీఘ్రం. లఘుస్తవ మనకు స్తోత్రం ఉంది, అమ్మవారి సబ్జెక్ట్ అంతా ఇంత కాదండి. ఏమని చెప్పుకుంటాం, పంచస్తవి అనొక స్తోత్రం ఉంది, అందులో లఘుస్తవం అని ఒకటి ఉంది, కాళిదాస మహాకవి రచించేట. లఘుస్తవం అంటే పేరు విన్నప్పుడు అనుకున్నాను చాలా కొద్దిగా ఉంటుందేమో చదివేద్దాం అనుకున్నాను, చాంతాడు ఉంటుంది. మరి ఏం లఘుస్తవం అంటే అప్పుడు అర్థమైంది, అది చదివితే అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది, అంత రహస్యం ఉంది అది. కనుక నియతాం అచ్యుతం లఘు. లఘు అంటే ఎప్పుడో లేపుతాను కదా, ఇప్పుడే లేపమ్మ నువ్వు తల్లి, నువ్వే లేపాలి ఇక్కడ, ఎందుకంటే నువ్వే నిద్రపుచ్చావు కనుక. బోధశ్చక్రీతామస్య హంతుమేతో మహాసరవు. ఎందుకు లేపాలి? ఈ రాక్షసుని చంపడం కోసం. నీ లోపల నిద్రించిన భగవత్ చైతన్యం లేస్తే గాని నిన్ను బాధించే రాక్షసులు పోరు, ఇది అర్థం. ఇప్పుడు అన్వయించుకోడు, మొత్తం కథ తెరిచిపోయింది. నీలో నాలో అందరూ విష్ణువు ఉన్నాడా, ఒప్పుకుంటారా లేదా? అందరిలో విష్ణువు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటాం. ఎప్పుడైనా అనిపించిందా విష్ణువు ఉన్నట్టు? అన్నారా అనిపించిందా? అనడం వేరు, అనిపించడం వేరు. తర్వాత కనిపించడం, అనడం, అనిపించడం, కనిపించడం. ముందు అనడం దాకా వచ్చాం, కొంత బెటర్. అనిపించడం ఎప్పుడో తర్వాత చూద్దాం. అందరిలో విష్ణువు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. అందుకో మహానుభావుడు ఉన్నాడు, మా దేశంలో మాత్రమే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పరలోకమున ఉండును అని చెప్పం. ఎక్కడున్నాడు అంటావు అంటే అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్తాం. ఎవడు చెప్తాడు? మా దేశంలో మట్టి పిసుక్కునే రైతు కూడా చెప్తాడు, అవునా లేదా? సర్వవ్యాపకుడు అంటాం, ఇది మన సబ్జెక్ట్. అంతటా ఉన్నాడు అని అంటున్నాం. కనీసం అనండి, తర్వాత అనిపిస్తుంది. ఎప్పుడో లేదా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడూ అనిపిస్తే కనిపిస్తుంది, అది ఇక్కడ విషయం కావాల్సింది. అందుకు ముందు అనడం దగ్గర నుంచి అనిపించడం దాకా వెళ్ళాలి ఇక్కడ. కనుక ఇప్పుడు నేను చెప్పిన కథలో విష్ణువు ఉన్నాడు, నిద్రపోయాడు. అసలు వాడంటూ ఒకడు ఉండడం వల్లే కదా ఈ మధుకైటుపులు అంటూ వచ్చారు, బ్రహ్మగారు అంటూ కూడా వచ్చారు. ఎవరు వీళ్ళు ఈ సంగతి? నీ లోపల విష్ణువు అంటే వ్యాపించిపోయి ఉన్నాడు చైతన్యం. ఆ చైతన్యం ముందుగా నిద్రపోయింది. నిద్రపోయిందంటే తెలియబడుట లేదు. అది తెలియబడకపోవడం వల్ల అజ్ఞానం చేతి రెండు బయటకు వచ్చేసాయి. ఆ చైతన్యం అంటూ ఉంటేనే మీరు కొట్టారు, తిట్టారు, హింసించారు. దేనివల్ల చెప్పండి? మీతోనే ఇప్పుడు చెప్పిస్తా. కొట్టారు, తిట్టారు, హింసించారు దేనివల్ల? లోపల శక్తి ఉంటేనే. పొగిడేరు, పది మందికి మంచి పని చేశారు, మేలు చేశారు, ధర్మాన్ని అనుసరించారు, జపం చేశారు, తపం చేశారు, దేనివల్ల? లోపల శక్తి ఉంటేనే. కనుకనే ఏది చేసినా ఉన్నది ఒక్కటే. ఆ చైతన్యం ఎక్కడుంది? అందరిలో వ్యాపించింది. కానీ వ్యాపించిన దాన్ని తెలుసుకోలేకపోతే రాక్షసులైపోతాం. తెలుసుకుని అయ్యో అది జాగృతి చెందాలి, అది జాగృతి చెందితే గాని నేను బాగుపడని సాధన చేస్తే బ్రహ్మదేవుడు అయిపోతావు. నువ్వే ఇక్కడ ఆలోచించు. కనుకనే నిద్రపోతున్న సమయంలో పుట్టిన మాలిన్యం అంటే దాన్ని తెలియకపోవడం వల్ల కలిగిన మాలిన్యం రెండు, అది రజోగుణం, తమోగుణం. ఈ రజోగుణ తమోగుణాలే నీ లోపలున్న విష్ణువుని తెలియనివ్వు. ఆ రెండు రెండు రాక్షసులు అయిపోతాయి, అవి బయటకు వచ్చేస్తాయి. అందుకే నిద్రపోతున్నప్పుడు వచ్చిన మాలిన్యంలోంచి బయటకు వచ్చారు వీళ్ళిద్దరు. రజోగుణం యొక్క అజ్ఞానం ఏంటో తెలుసా? దానికి తెలియదు, తెలియదంటే ఒప్పుకోదు. అది రజోగుణం యొక్క లక్షణం. అంటే తెలియదు, తనకు తెలిసిందే తెలిసింది అనుకుంటుంది, అది రజోగుణం. దీన్ని విక్షేపము అని అంటారు. ఇక తమో గుణమా? బాధే లేదు, ఏం చెప్పినా అర్థం కాదు, దుప్పటి ముసుగేయడమే దాని పని, దాని ఆవరణ. అసలు ఏమీ తెలియదు దానికి, ఇది ఒకటి తెలిసి ఇంకోటి అనుకుంటుంది. ఇది ఈ రెండు ప్రమాదకారులే. అందుకు వాళ్ళిద్దరూ ఇక సత్వగుణం ఉందే అది జ్ఞానం. సత్వగుణానికి మాత్రమే ఏదో ఉంది అని స్ఫురిస్తుంది, సాధన చేస్తుంది. సత్వగుణం లేనివాడు సాధన చేయలేడు. కొందరు అంటారు అసలు నా భగవంతుడు ఉన్నాడని కూడా అనిపించారండి అంటే సత్వగుణం అసలు లేదని వాడికి అర్థం. వాడికి అసలు ఏ సాధన లేదు. వాడికి సాధన చేయాలని బుద్ధి పుట్టిందంటే నీళ్ళు సత్వగుణం ఉంది, అదృష్టవంతుడివి, దాన్ని డెవలప్ చేయి. ఆ సత్వగుణం మాత్రమే ఆలోచిస్తుంది. అందుకు ఆలోచించాడు, వీని లేపడం ఏంటి, నిద్రనే లేపుదాం అనుకున్నాడు. అది ఆలోచన లేదా? సత్వా సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఉండడం వల్ల కలిగిందా బుద్ధి? ఆవిడని ఆశ్రయించాడు. కనుక సత్వగుణం ఇక్కడ బ్రహ్మదేవుడు. కానీ రజోగుణ తమోగుణ సత్వగుణాలంటే బ్రహ్మ విష్ణు ఆ సబ్జెక్ట్ ఇక్కడ కాదు, ఇక్కడ ఇదే అర్థం చేసుకోండి. కానీ రజోగుణ తమోగుణములు మధు కైటభులు, సత్వగుణం ఎవడు? ముగ్గురు ఒకే చోట్లోంచి వచ్చారు. అందుకే నన్నను మలినంలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరైతే, బొడ్డులోంచి వచ్చిన వాడు వాడు, ముగ్గురు అక్కడే వచ్చారు. వీళ్ళని రాక్షసులు అన్నావు, వాడిని బ్రహ్మదేవుడు అన్నావు. ఎందుకు అంటే వీళ్ళిద్దరు అక్కర్లేదు, వాడు కావాలి. వాడు కావాలి, వాడు ఉంటేనే విష్ణువు అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాదు. అసలు వాడికైనా విష్ణువు అర్థం కావాలి అంటే విష్ణువుకు కూడా శక్తినిచ్చిన అమ్మను ఆశ్రయించాలి. అమ్మను ఆశ్రయించాలనే బుద్ధి సత్వగుణం ఉన్నవాడికే పుడుతుంది. బ్రహ్మ ది బ్రెయిన్, బ్రహ్మ అంటే బ్రెయినే, బ్రెయిన్ బ్రహ్మ రెండు ఒకటే కాదా, దగ్గరకు వచ్చింది. కానీ మీలో బుద్ధిశక్తే బ్రహ్మ, సత్వగుణం. వాడు తెలివిగా ఆశ్రయించాలి. ఏమనంటే నాలో ఏ ఈశ్వర చైతన్యం ఉందో వ్యాపించిపోయి దాన్ని తెలియనివ్వకుండా చేస్తున్న మోహరూపుడైన అమ్మా నువ్వే తొలగించు అని ప్రార్థిస్తే అప్పుడు ఆవిడ జ్ఞానరూపుడిగా బయటకు వస్తుంది. వచ్చారా వాళ్ళిద్దరు చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు చచ్చారా నీకు మోక్షమే, ఇంకేం కావాలి ఇక్కడ? మొత్తం మన సబ్జెక్టుని ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? కనుక మధుకైటవులిద్దరూని చంపాలి అంటే అమ్మ రావాలి, అందుకు ప్రార్థించాలి. ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. ఎలాగా? నీకు నిన్ను స్తోత్రించడం నాకు రాదమ్మా అని అహంకార త్యాగం చేసి ప్రార్థించాడు. అప్పుట ఏవం స్తుత తదాదేవి తపసీ తత్ర వేధస, లేదా తామసీ తత్ర వేధస, విష్ణు ప్రబోధనార్థాయ నిఘంతు మధుకైటభౌ, ఆ మధుకైటభుల్ని చంపడం కోసం, విష్ణువుల్ని లేపడం కోసం వచ్చిందిరే. ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, నేత్ర ఆస్య నాసిక బాహు హృదయేభ్య అత ఉరస నిర్గమ్య. విష్ణువు యొక్క ఇంద్రియాలన్నింటిలోంచి బయటకు వచ్చి దర్శనే తస్థౌ, బ్రహ్మ ముందు నిలబడిందిట తల్లి. బ్రహ్మణే తస్థౌ అవ్యక్త జన్మనః, బ్రహ్మగారికి అవ్యక్త జన్మని పేరు. ఎలా పుట్టాడో అది తెలియదు, లేదా అవ్యక్తము నుంచి పుట్టినవాడు కనుక అవ్యక్త జన్మ అయినటువంటి ఆ బ్రహ్మ ముందు అమ్మవారు కనబడగానే నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన నిద్రలేచాడండి, నిద్రగా వెలుకు వచ్చింది, మెలకువగా ఆయనలోంచి బయటకు వచ్చింది. ఇక్కడ ఆయన లేచాడు, లేచి నిలబడి చూశాడు. ఇంతవరకు ఆ మధుకేటప్పుడు బ్రహ్మగారిని డిస్టర్బ్ చేస్తున్నారు కదా, ఆయనకి ముసలాయింత వాళ్ళకు మాత్రం ఇంపని. ఈయన నచ్చాడు, మంచి పుష్టిగా ఉన్నాడు, నాలుగు చేతుల వాడు, ఈయనతో ఫైట్ చేద్దాను రా అంది గట్ట. ఈయన వదిలేరు, ఆయన పట్టుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఇంకా బ్రహ్మగారికి తలనొప్పి లేదు, అసలు ఆయన లేచాడు కదా. నీలో విష్ణు చైతన్యం లేచే వరకే రాక్షసుల మిడిసిపాటు తనం, ఆ విష్ణు చైతన్యం జాగృతి చెందిందా, చచ్చి తీరుతారు వాళ్ళిద్దరు. చూడండి ఇక్కడ లేచాడా మహానుభావుడు, వీళ్ళు ఆయన వేపిళ్ళారు, ఎందుకు మీరు వచ్చారు, నీతో యుద్ధం చేయాలి, రా యుద్ధం చేద్దాం. ఇద్దరు ఈయనొక్కడు, యుద్ధం జరుగుతుంది, జరగనివ్వండి, తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళని కాసేపు యుద్ధం చేయనిద్దాం, యుద్ధం జరుగుతుంది, అద్భుతమైన యుద్ధం, మధుకైటభులతో విష్ణువు యొక్క యుద్ధం. అందుకే కథలో ఎంత అందం చెప్పాడు, ఎప్పుడైనా ఒక్కడు వినండి, వేదం కానీ పురాణాలు కానీ ప్రతి మీరు వినే శాస్త్రానికి మూడు భాగాలు ఉంటాయి, మూడు భాగాలు ఉంటాయి కానీ మూడు విడివిడి కలిపేసి ఉంటాయి. మీరు కలిపిన టీలో టీ పొడి పాలు పంచదార ఉన్నాయని అంటాం, కానీ మూడు కలిసి ఉన్నాయి లేదా, కనుక ఇందులో మూడు కలిసి ఉన్నాయి. ఆ మూడు ఏమిటో చూడండి, బయటికి కనబడేది కథ భౌతికార్థం, లోపల దాగున్నది ఉపాసన, ఇంకా లోపల దాగుంది ఉపనిషత్ ఆత్మజ్ఞానం. కనుక కథ ఉపాసన ఉపనిషత్తు మూడు ఒక చోట కలిసి ఉంటాయి, దాని పేరే దేవి మహాత్మ్యం. ఇటు కథ ఉన్నది, ఉపాసన ఉంది, ఉపనిషత్తు ఉంది. కథలో ధార్మికం, రెండవది ఉపాసన, మూడవది తాత్వికం. కథ వల్ల ధార్మికత పెరుగుతుంది, దానివల్ల ఉపాసన నిష్ట పెరుగుతుంది, దానివల్ల జ్ఞానం లభిస్తుంది. మూడు మనకి ఇవ్వడం కోసం ఈ కథనిచ్చిన వ్యాసదేవుడికి నమస్కారం చేసుకుని మధుకైటభ సంహారానికి చేయడానికి రెడీగా ఉన్న విష్ణు రూపంలో ఉన్న అమ్మకి నమస్కారం చేసుకుందాం. సర్వం శ్రీ మహాకాళి చరణారవిందార్పణమస్తు, స్వస్తి. రేపటి రోజున చెప్పుకున్నాం కదా, ఉదయం 10 గంటలకు ఇదే వేదికపై సావిత్రి చరిత్రము అని ఆదిభట్ల నారాయణదాసు రచించిన ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది. ఆయన రచించింది దేవీ భాగవతం నుంచి, మహాభారతం నుంచి తీసుకుని రచించాడు. ఈ కథ వింటే అనేక ఫలితములు చెప్పబడ్డాయి. అందులో ఒకటి అకాల మృత్యునాశనం, ఒకటి సౌభాగ్యవర్ధనం, సువాసినిత్వాన్ని పెంచే స్వభావం ఒకటి, మూడవది తత్వము కాలతత్వం, యమున అనుగ్రహం లభింపజేసే ఒక అద్భుతమైన కథ. దాన్ని రేపు ఉదయం 10 గంటలకు తెలుసుకుందాం, సాయంత్రం మళ్ళీ యథాప్రకారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య సుమోస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రణః సంతు పుత్రణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతే హర హర మహాదేవ.